మేమైన ఆత్మబంధువులారా, మనం భగవంతుని ముఖ్యంగా ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. శివరూపం, దేవి రూపం, విష్ణు రూపం ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. విష్ణువు అలంకార ప్రియుడని, శివుడు అభిషేక ప్రియుడని, సూర్యుడు నమస్కార ప్రియుడని ఇలా మన పెద్దలు చెప్తూ ఉంటారు, మన శాస్త్రంలో చెప్తూ ఉంటారు. శివుడికి అభిషేకం చేసినా, విష్ణువుని అలంకరించినా ఇవన్నీ మన కోసం, మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావటం కోసం, మన పవిత్రం అవటం కోసం, మనకు ఏకాగ్రత కలగటం కోసం. దేవాలయాలు నిర్మించేది మనమే, ఆరాధన చేసేది మనమే, అర్చన చేసేది మనమే, మన కోరికలు ఆయనకు నివేదించేది మనమే, ఇవన్నీ మనమే చేసుకుంటున్నాం. దేవుడిని అలంకరించి ఆనందించే వాళ్ళు మనమే. ఈ పనులన్నీ మన కోసం మనమే చేసుకుంటాం. మానవుడు ఏ పని చేసినా తన కోసమే చేస్తూ ఉంటాడు. ఆనందం వస్తుందంటేనే ఆ పని చేస్తాడు, సంతృప్తి కలుగుతుందంటేనే ఆ పని చేస్తాడు. ఏ పని చేసి మానవుడు తన కోసం చేసుకుంటూ ఉంటాడు. మానవుడు కావలసింది ముఖ్యంగా సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. ఈ ఆనందం ఎక్కడుంది, ఎక్కడో ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ శాంతి ఎక్కడుందంటే ఎక్కడో ఉందని మనకు అనిపిస్తుంది. మన హృదయంలోనే ఉంది. మన నిర్ణయించేవాడు మన హృదయంలో ఉన్నాడు, మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. మనం ఏ సుఖాన్నైతే కోరుకున్నామో, ఏ ఆనందాన్నైతే కోరుకుంటున్నామో అది మన హృదయంలో ఉంది. మన హృదయంలో లేనిది ఎక్కడెక్కడ బయట ఏం లేదు, అంతా మన హృదయంలో. మన హృదయంలో ఉన్న వస్తువు మనకు అనుభవించిన వైద్యం కావటం కోసం మనం ఈశ్వరుని స్మరిస్తాం. ఈ ఈశ్వర శబ్దం శివుడికి వర్తిస్తుంది, విష్ణువుకే వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని అర్థం. ఆ ఈశ్వరుని స్మరించడం ఎందుకంటే, ఈశ్వరుని స్మరించటం వల్ల, ఈశ్వరు యొక్క రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించటం వల్ల మనం పవిత్రం అవుతాం. మనకి పవిత్రతోటి, ఏకాగ్రతతోటి, ప్రవీణతోటి ఇవన్నీ మనకు అవసరం. సర్వసాధారణంగా నేను నాది ఈ తలంపులు, నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఈ నేను నాది అనే తలంపులు ఉన్నంతకాలం మానవుడు అశాంతి నుంచి విడుదల పొందలేడు. ఈ నేను అనే తలంపు, నాది అనే తలంపు ఉన్నంతకాలం మనం రూపబుద్ధి నుంచి, నామబుద్ధి నుంచి విడుదల పొందలేము. మన సాధన యొక్క ప్రయోజనం కూడా నేను అనే తలంపు నుంచి, నాది అనే తలంపు నుంచి విడుదల పొందటమే సాధన యొక్క గమ్యం. సాధన లేకుండా సిద్ధి కలగదు. లోపల పవిత్రత ఉండాలి, మనం చేసే పనిలో ప్రవీణత ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఏకాగ్రత ఉండాలి. నాకు భక్తులందరిలో కూడా ప్రహ్లాద అంటే బాగా ఇష్టం. మనం భాగవతం చదివేటప్పుడు ప్రహ్లాదని ఏడుగుల చేత తొక్కించారని, పాముల చేత కడిపించారని, సముద్రంలో మించారని, కొండల మించి పడేశారని, నానాహింసలు పెట్టారని మనకి భాగవతంలో ప్రహ్లాదని చరిత్రలో సప్తమ స్కంధంలో కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ప్రహ్లాదు ఏకాగ్రత ఎటువంటిదంటే, పవిత్రత ఎటువంటిదంటే, ఆ భక్తిలో ఉన్న నాణ్యత ఎటువంటిదంటే, నన్ను ఈ బాధల నుంచి విముక్తి చెయ్యి, ఈ హింస నుంచి నన్ను విముక్తి చేయమని ప్రహ్లాదు ఎప్పుడు ప్రార్థించలేదు. వాడు భక్తుడు. మనకు తలకాయ పోటేస్తే ప్రార్థిస్తాం, ఈ తలకాయ పోట్లోంచి మనల్ని విడుదల చేయమని. ప్రహ్లాదు అష్టాక్షరం నారాయణ మంత్రం చేసేవాడు. అతని భక్తి భక్తి కోసం, అతని భక్తి అతన్ని చెరగలేదు, పెరగలేదు. నన్ను నేను బాధలకు నేను గురవుతున్నానని కంప్లైంట్ చేయలేదు. నేను న్యాచురల్ గా నార్మల్గా సహించాడు. అంతేకాదు, మనం ఈ భక్తి పేరు మీద సమాజానికి దూరం ఉండాల్సిన పని లేదు, సహజ స్థితికి దూరం ఉండాల్సినటువంటి పని ఏం లేదు. భక్తి పేరు చెప్పి మనం సమాజానికి దూరం అవ్వక్కర్లేదు, ఎక్కడికో పారిపోవక్కర్లేదు, ఎస్కేపిజం అక్కర్లేదు. మనందరికీ జీవితం సమాజమే మనందరికీ జీవితాన్ని ఇచ్చింది. సమాజం చదువు చెప్పించింది మనకి, సమాజం బుద్ధి చెప్పింది మనకి, సమాజం అనేక మంచి విషయాలు మనకు నేర్పింది, సమాజం మనకి జీవితాన్ని ఇచ్చింది. అందుచేత సమాజ రుణం కూడా మనం తీర్చుకోవాలి. మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే సమాజం యొక్క సహకారం ఎంతో ఉంది. సమాజం యొక్క సహకారం లేకుండా వాడు ఉదాత్తమైన స్థితిని పొందలేదు. అంటే సమాజానికి మనం చేయగలిగింది కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే, సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది, మనం ఎంతో కొంత ఉద్ధరించబడతాం ఆధ్యాత్మికంగా నడిచిపోయింది. ఇప్పుడు ప్రహ్లాదుని చరిత్రలో మనం నేర్చుకునేది ఏంటంటే సహనం. ఆ సహనం కూడా ఎటువంటి సహజంగా సహజమైంది, న్యాచురల్ బిహేవియర్. లోపల వస్తువు ఎలా ఉందంటే సహజంగా ఉంది, నిర్మలంగా ఉంది, శాంతిగా ఉంది, ఏకాగ్రంగా ఉంది. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు. లోపల వస్తువుకు చావు ఎలా ఉంటుందో తెలియదు. అది ఎలా ఉందో అలా ఉండటం మనం నేర్చుకుంటే దాన్ని మనం పొందుతాం. ఇది నేను అర్థం చేసుకోవాల్సింది. అది ఎలా ఉంది? సహజంగానే ఉంది. మనం ఎలా ఉంటున్నాం? అసహజంగా ఉంటుంది. ఆ వస్తువు ఎలా ఉంది? లోపల నిర్మలంగా ఉంది, మనం ఆందోళనగా ఉంటుంది. ఆ వస్తువు ఎలా ఉంది? ఏకాగ్రంగా ఉంది, కానీ మనం ఏకాగ్రంగా లేదు. తర్వాత ఆ వస్తువు ఎలా ఉంది? వివేకంగానే ఉంది, అవివేకంగా లేదు. లోపల వివేకంగానే ఉంది, మనం కూడా అలా వివేకంగానే ఉండాలి. లోపలనే వస్తువు ఎలా ఉంది, మనం ఏదైనా చిన్న మంచి పని చేస్తే అందరికీ తెలియాలనుకుంటాం, లోపలన్న వస్తువు అందరికీ తెలియాలని అనుకోదు. మనం కూడా దాన్ని చూసి నేర్చుకోవాలి. మన నిజమైన గురువు మన హృదయంలోనే ఉన్నారు. అది చైతన్యం ఒకటే నిజం, బ్రహ్మమునే మన హృదయంలోని సద్వస్తు ఒకటే నిజం. మన చేతి చూడబడి లోకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రమంశ గారు మాట చెప్పేవారు, క్షేములు చేసి పని మనల్ని నేర్చుకోమన్నారు. పంచదార ఇసికి ఒకటి ఇసుక పంచదార కలిపేసి ఒకటి పడేస్తే ఈ చీమలు ఏం చేస్తాటండి, ఇసుక వదిలేస్తాటని పందర పట్టిపోతాడు. అని చీమలు కూడా మన గురువులే. అంటే లోకంలో మంచిని మనం తీసుకుని చెడు వదిలేయాలి. అలా చెడు వదిలేస్తా అంటే మనం ఏమిటంటే ఇక్కడ వస్తువుని మనం తొందరగా పొందగలము అని. ఇవి పరమహంస గారు తరచుగా ఈ ఉదాహరణ చెప్తూ ఉండాలి. చీమలు చేసి పని కూడా మీరు చేయలేరా అని ఇక్కడ చేత కాకపోతే నేర్చుకోలేదు. చీమ ఏం చేస్తుంది, మంచి తీసుకుంటే చెడు వదిలేస్తుంది. నువ్వు కూడా అలా జీవించు, నువ్వు సద్వస్తువును పొందు. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈశ్వరుని రూపం ఓ రూపం భగవంతుడికి రూపం లేదు కానీ మనం రూపాన్ని కల్పించుకుంటాం. అని రూపంగానే ఉండగలడు, రూపం లేకుండా కూడా ఉండగలడు. అంటే ఉళ్ళోకి వచ్చాక నమస్కారం చేస్తామంటే భగవంతుడి సంకేతం. ఆ రూపంలో మన భగవంతుని చూడాలి. ఈశ్వరుని స్మరించగా 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 పరమ పవిత్రమైన పైకి ఏకాగ్రత కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, స్మరణ వల్ల కూడా ముక్తి కలుగుతుంది. పరమేశ్వరుని స్మరించాలి. అందుకే దేవాలయాలు మన పెద్దల దేవాలయాలు ఏర్పాటు చేయటం, అందులో అర్చనా విధానం ఏర్పాటు చేయటం, ఇవన్నీ ఎందుకంటే మన ఉపాసన కోసం ఏర్పాటు చేశారు. ఉపాసన లేకుండా వాసన నశించదు. కర్మవాసన ఉంటాయి, పూర్వజన్మ నుంచి వచ్చి మనకి కర్మవాసనలు కొన్ని ఉంటాయి. అవి మామూలుగా కనిపించవు. మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆ కర్మవాసన మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కర్మవాసన నశించాలంటే ఉపాసన లేకుండా, భక్తి లేకుండా, వివేకం లేకుండా కర్మవాసన నశించవు. ఆ కర్మ వాసన దాని యొక్క శక్తి ఎంత ఉందో అంత విజృంభించుకొని అది నశించదు. ఎప్పుడో ఈశ్వరుని పాదాలు విడిచిపెట్టకుండా ఉండి మనం సాధన చేస్తుంటే కర్మవాసన నశిస్తుంది. వాసన వేరుతో సహా నశిస్తుంది కానీ లోపల వస్తూ మనకు స్వరూపంగా వ్యక్తం కాదు. అంటే భక్తి అనేది ఏంటంటే, భక్తి అనేది పిండి, జ్ఞానం అనేది పండు. భక్తి లేకుండా జ్ఞానం రాదు. మీరందరూ ఏం చేయాలంటే మీ పద్ధతిలో మీరు ఎంత కొంత సాధన చేయాలి. సాధన చేయగా చేయగా మనం ప్రకృతికి దూరం ఉండటం, భగవంతుడిని సమీపిస్తూ సాధన మట్టికి విడిచిపెట్టకూడదు. ఎంతవరకు ఎంతో కొంత ఎవరొకరు ఎవరి పద్ధతిలో వారు జాగ్రత్తగా సాధన చేసుకుంటూ రావాలి. ఇది కూడా ఎంత శ్రమ పడితేనే కష్టపడితేనే వస్తుంది. కబుర్ల వల్ల కాకరకాయల వల్ల వచ్చేది కాదు. జాగ్రత్తగా పోషించుకుంటూ రావాలి. ఆ భక్తి అనే మొక్కని జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి. సరే, ఇప్పుడు ఎందుకు సబ్జెక్ట్ ఏంటంటే, అహంభావాన్ని అంతమందించడానికి ఏది శ్రేష్టమైన పద్ధతి అని ప్రశ్న. అహంభావన అంటే కోపం కాదు, దేహంతో తలాచ్యం పొందే తలంపుని అహంభావన అంటారు. ఈ అహంభావన ఎంతకాలం అయితే మనకుందో ప్రతి జన్మ అహంభావన కూడా అశాంతి తరుముకుంటూ వస్తుంది. ఎక్కడైతే అహంభావన ఉందో అక్కడ అశాంతి ఉంటుంది. మీకు బాగా సంపదలు ఉన్నాయనుకోండి, బాహ్యంగా ఎంతో వైభవాలు ఉన్నాయనుకోండి, మీకు భౌతిక సంపదలు ఉన్నాయనుకో అనుకున్న మాట వస్తుంది. ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ మీకు అహంభావనలోంచి విడుదల పొందకపోతే మీకు కూడా అశాంతి వస్తుంది. ఎక్కడైతే అహంభావన ఉందో అక్కడ అశాంతి ఉంటుంది. ఎక్కడైతే మమకారం ఉంది అక్కడ అశాంతి ఉంటుంది. అంటే నువ్వు ఆ రెండాట్లోంచి, అహంభావంలోంచి, ఆ వ్యక్తి భావంలోంచి, ఈ రెండు కారాల్లోంచి, అహంకారంలోంచి, మమకారంలోంచి నువ్వు విడుదల కనుక పొందకపోతే నీకు భౌతిక సంపద ఎంత ఉన్నప్పటికీ నేను దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, పునర్జన్మలు వెంటాడుతాయి. అహాన్ని అంతమొందించడానికి అంటే వ్యక్తి భావన తగ్గించుకుంటూ ఉండాలి. మన సాధన చేసేటప్పుడు వ్యక్తి భావన తగ్గించుకుంటూ రావాలి. నదిని సముద్రంలో కలుస్తుంది, నదిని సముద్రంలో ఎలా అయితే కలుస్తుందో మన దేహభావన తగ్గించుకుంటే, దేహాభిమానాన్ని తగ్గించుకుంటే, వ్యక్తి భావన తగ్గించుకుంటే, అహంభావన తగ్గించుకుంటే మన మనస్సు కూడా వెళ్ళి లోపల భ్రమములు యాక్చువల్గా. ఎవరికైతే ఆత్మానుభవం పొందాడో వారికి ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు. వాడికి దేహం ఉండటం లేకపోవడంతో సంబంధం లేదు, ప్రపంచం కనిపించడం కనిపించకపోవడంతో సంబంధం లేదు. ఎండ్లెస్ హ్యాపీనెస్, ఎండ్లెస్ పీస్, ఎండ్లెస్ బీ, ఆ ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందంలో వాడు ఊగిసి వాడుతూ ఉంటాడు. అంటే నదిని సముద్రాకారం, సముద్రంలో ఎలా అయితే ఐక్యమవుతుందో మన దేహభావన లేక, దేహభావం విడిచిపెడితే, దేహభావం లేకుండా పనిచేస్తే, దేహభావం లేకుండా మాట్లాడితే మనం కూడా బ్రహ్మములో ఐక్యమవుతాము అని. మన మాట మనకు దేహభావన పెంచకూడదు, మన ఆలోచన, మన తలంపు మన దేహభావన పెంచకూడదు. ఈ దేహభావంలోంచి, దేహాభిమానంలోంచి విడుదల పొందటమే అహంభావంలోంచి విడుదల పొందటం. వ్యక్తీకరణ పనికి రాదు, తాం తాం పనికి రాదు. సాధకుడికి పబ్లిసిటీ అసలు అవసరం లేదు, మనకి భగవంతుడికి అనుబంధం. కనీసం ఇంతకాలానికి మనం సాధన చేస్తాం, ఒక అంగుళం లోపలికి వెళ్ళాము, అంగుళం ఒక అందులో లోపలికి వెళ్ళాం అంటే హృదయాభిముఖంగా మనం ఏమైనా లోపలికి వెళ్ళాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని ధ్యానాలు చేస్తున్నాం, ఇన్ని యాత్రలు చేస్తున్నాం, ఒక అందులో లోపలికి వెళ్ళాం. అసలు భగవంతుడు అయితే ఎక్కడ ఏ హృదయంలో అయితే భగవంతున్నాడో ఆ వైపుకి ఒక అంగుళంలో కిందకి దిగాము. అసలు ఏమైనా నోటికి వెళుతున్నాము, ఎంతో కొంత అభ్యాసం చేయగలుగుతున్నాము. అసలు అభ్యాసం చేస్తేనే ఏదైనా సమకూడుతుంది, అభ్యాసం చేయకుండా ఏదైనా సమకూడదు. కష్టపడి అభ్యాసం చెయ్యాలి, వచ్చిన దాన్ని పోషించుకోవాలి. అంటే జాగ్రత్తగా మనం అభ్యాసం చేసి వచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదను జాగ్రత్తగా పోషించుకుంటూ వెళ్ళాలి. మీరు కేవలం పూజతో సరిపెట్టకండి భక్తిని. పూజ, జపము, ధ్యానం ఇవన్నీ మనో నిగ్రహానికి, మనస్సును నియమించుకోవడానికి, మనస్సును అదుపులో పెట్టుకోవడానికి, మనస్సును పరసపరేట్ చేసుకోవడానికి ఈ పెద్దలన్నీ ఏర్పాట్లు చేశారు మనకి. అక్కడితో సరిపెట్టకండి మీరు. మీరు దేహ ప్రారంభాన్ని ఇష్టంతో, సహనముతో, ప్రేమతో, భక్తితో ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడికి ఆ దేహ వాడికి పాత వాసనలన్నీ నశిస్తాయి, కొత్త వాసనలు రావు. పాత సంస్కారాలన్నీ నశిస్తాయి, కొత్త సంస్కారాలు రావు. వాడికి నోచూపు కలుగుతుంది, అమృత అనుభవం పొందుతాడు. ప్రారంభాన్ని అయిష్టంగా కాకుండా ఇష్టంగా అనుభవించగలిగే శక్తి మీకు ఉంటుంది. అది ఉన్నదంటే లోపల ఉంటే బయట ఏం లేదు. తర్వాత ఇంకోటి ధనాన్ని కూడా నిగ్రహించుకోవాలి. భగవంతుడు ఏం చేస్తాడంటే ఒకసారి మా నాన్నకి అన్ని అనుకూల పరిస్థితులు ఇస్తూ ఉంటాడు మనకి, దాన్ని నిగ్రహించుకోవాలి. ధనాన్ని కూడా మీరు మీకు ఐశ్వర్యం ఉందనుకోండి, దాన్ని నిగ్రహించుకోలేకపోతే మిమ్మల్ని పాడు చేస్తుంది. ధనమే కాదు, చదువే కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన కంఫర్ట్స్ని లేదా మనకి ఇచ్చిన భోగాలని మనం నిగ్రహించుకోలేకపోతే అయ్యే మనల్ని పాడు చేస్తుంది. అవి సంపదలు కాదు, ఆపదలు. మనం సంపదలు సంపదలు అనుకుంటాము, చివరికి ఆపదలలోకి తీసుకెళ్ళి మానవుడికి ఇముర్చుకునే శక్తి తక్కువగా ఉంది. మీరు బాహ్యంగా వచ్చే నీకు అనుకూల పరిస్థితులు మీరు ఇముర్చుకోలేదు. బాహ్యంగా అనుకూల పరిస్థితులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా అంత స్వప్న సమానం. మీ దేహ ప్రారంభాన్ని బట్టి అవి వస్తాయి. ఆపదలు రావచ్చు, సంపదలు రావచ్చు, మంచి రావచ్చు, చెడు రావచ్చు, దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి అవి అనుభవిస్తే పోతాయి. అంటే అవి చూసి నీకు పరిస్థితులు ఏదైనా ప్రతికూలంగా ఉంటే కుంగిపోవటం, అనుకూలంగా ఉంటే పొంగిపోవటం, అది విడిచిపెట్టండి. ముందు అప్పుడు భగవంతుడి దయకి మీరు పాత్రలు అవుతారు. తర్వాత కొంత మౌనం అవసరం. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండటం మంచిది. మనం ఏదైనా మాట్లాడుతుంటే అహంభావం వల్ల మాట్లాడుతుంటే ఆ మాట తగ్గించుకోవాలి, అది కూడా సాధనలో ప్రయోజనమే. ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే, అసత్యానికి, అసహజ స్థితికి, ఆందోళనకి సాధ్యమైన వరకు నువ్వు దూరంగా ఉండటానికి ప్రయత్నం. మనం ఎలా ఉంటున్నాం? అసత్యానికి దగ్గరగా ఉంటున్నాం. అసత్యానికి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి దుఃఖం వస్తుంది మనకి. కాదని పేరు మీద మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జపము చెయ్యండి, ధ్యానము చెయ్యండి, పూజ చెయ్యండి, సత్కర్మ చెయ్యండి, సజ్జన సాంగత్యం చెయ్యండి, యాత్రలు చెయ్యండి అని ఏ పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు కదా. వీటన్నిటి ప్రయోజనం ఒకటే, అసత్యానికి మిమ్మల్ని దూరంగా ఉంచటం కోసం. అంటే ఎంతకాలం అయితే వాడు అసహజ స్థితిలో ఉన్నాడో అంతకాలం వాడిని అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, పునర్జన్మలు వెంటాడుతాయి. వాడు శవాలను మైవరిసింది. సహజ స్థితిలో ఉన్నవాడికి ఎవరికి దుఃఖం రాదు, అసహజ స్థితిలో ఉన్నవాడితే దుఃఖం వస్తుంది. సమాధి అంటే ఏమిటైనా? సహజ స్థితే సమాధి స్థితి. ఆ మనిషి సమాధి స్థితి పొందాడంటే సహజ స్థితిని పొందాడని. కొంతమంది ప్రవర్తన కృత్రిమంగా ఉండడం తెలుస్తూ ఉంటుంది. మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన న్యాచురల్ గా ఉండాలి, కానీ ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు. నువ్వు ఎంచెం చేస్తాను 10 నిమిషాలు చేసి ఆ దగ్గరండి బయటకు వచ్చి మన ప్రవర్తన అసహజంగా ఉంటే నీకు భగవంతుడు అమాయకుడా? భగవంతుని మనం మోసం చేయగలమా? మాట అసహజం, ప్రవర్తన అసహజం, ఆలోచన ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేతుడు చేసేది ఒకటి. ఇవన్నీ భగవంతుడు సాక్షిగా ఉన్నాడు, చూస్తున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతి విషయం కూడా నువ్వు అనుకున్నట్టు అయిపోయింది. ఈశ్వరుడు ఎందుకు? నీ అందరికి ఇదే పని, ఇంకో పని లేదు. ప్రతిదీ కూడా మనం ఎలా అనుకుంటే మనం అనుకున్నట్టుగా ఇలాగ అయిపోవాలి. ఒకసారి ప్రమాదం అంటే మనం అనుకున్నట్టుగా అయిపోతే మనకే ప్రమాదం. అది భగవంతుడికి తెలుసు, మనకి తెలియదు. అంటే ఎలా అవ్వలేదంటే ఏమని అనుకుంటాం. మనం ఎప్పుడు ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం ఒకసారి ఆప్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. భగవంతుడు దయామయుడే, భగవంతుడు కరుణాస్వరూపుడే. మనం ఏదైనా మనం అనుకున్న పని అవ్వలేదంటే భగవంతుడు అక్కడ ఇంటికి ఆప్ చేశాడు, మన మంచి కోసం ఆప్ చేశాడు. మన క్షేమం మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు, మన మంచి మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. అంటే మనకున్న తెలివి చేయట్లు కూడా ఆయనకి లేదేమని మనం అనుకుంటూ ఉంటాం. అది మనకున్న వివేకులు కూడా ఆయనకి లేదేమని మనం అనుకుంటూ ఉంటాం. భగవంతుడు ఎంత పర్టికులర్ గా ఉంటాడంటే, మీరు ఇసుకు అక్కడికి వెళ్ళి మీ గుప్పుడితో ఇసుకు తీసుకురండి, ఆ ఇసుకులు ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పగలడు వాడు భగవంతుడు. భగవంతుడు తెలియకుండా సృష్టి ఏమి జరగటం లేదు. అంటే ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతాం, అది గుర్తుపెట్టుకోండి. ఏ సంఘటన జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది, అది మనం ఎవాల్వ్ అవటం కోసం, ఆధ్యాత్మికంగా పురోగతి పొందడం కోసం. ఒకసారి ఆ సంఘటన అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు, అది మీకోసమే, అది మీకోసం. నువ్వు దృష్టి, నువ్వు ధన్యుడు, నువ్వు పుణ్యాత్ముడు. నీకు పుణ్యపరం లేకపోతే అప్పుడు నా కోసం కాదే అనిపిస్తుంది, నీకోసమే. అక్కడ మనిషిని యొక్క ఏర్పాటు చేశాడంటే ఆ సంఘటన అలా జరిగిందంటే నీకోసం ఆయన పెట్టాడు. అది నీకు అర్థం అవటం లేదు, అర్థం అవటంలో ఆందోళన పొందుతున్నావు. ఈ భగవంతుడు చెప్పింది ఇక్కడ విషయం. అంటే నువ్వేమి తొందరపడక్కర్లేదు, ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు స్టాప్ వరీ. మీరు ఏమీ వరీ పడవలసిన పని లేదు, వరీ పడవలసినంటే సృష్టి లేదు లేదు అసలు. నేను అనుకున్నా ఉన్నది ఒకటే బ్రహ్మం ఒకటే, మిగతా విషయాన్ని మన మనసు కల్పించుకుంటున్నాం. ఆ మనసు అడిగిపోతే ఏమీ లేదు. ఎలాగే మనిషి ఏం చేస్తాడంటే దుఃఖం రాకూడదు, నాకు దుఃఖం రాకూడదు అనుకుంటారు. వాడు చేసే పని దుఃఖం వచ్చే పనులు చేస్తూ ఉంటాడు. పాపం చేయొద్దు మన వాళ్ళని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాపం చేస్తే నష్టం ఏంటంటే దుఃఖం వస్తుంది. పుణ్యం చేయమంటారు, పుణ్యం చేయటం వల్ల ఏమొస్తుంది, సుఖం వస్తుంది. ఆ రెండు ఖర్చు అయిపోతాయి. ఏదో చేయటం వల్ల వచ్చినది ఆనేస్తే పోతాయి. అంటే కాల ప్రవాహంలో అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. అజ్ఞానం వల్ల ఏమొస్తుంది, బంధం వస్తుంది. బంధం అంటే ఏం తెలుసండి, ఈ శరీరాన్ని కట్టిపడడం. పశువుని కట్టడి కట్టేస్తూ ఉంటారు, మనల్ని శరీరాన్ని కట్టేసాడు, ఇది బంధం. మీ శరీరం మీద ఏగవాలని ఎవరు, దోమవాళ్ళని నిరంతరం మీ క్షేమం కోరే మీ అమ్మ ఏదైనా పడరు మీరు. పరగాళ్ళు మాట ఉన్నాయండి, నిరంతరం మీ క్షేమం కోరే మీ అమ్మగారు ఏదైనా మీరు పడలేరు. ఇంకా ఈ కట్టాడు కట్టి పెట్టేస్తున్నాం. ఏ కట్టాడు కట్టున్నాం మనం, ఈ దేహం అనే కట్టాడు కట్టేస్తున్నాం, ఇదే బంధం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది. ఇది బాగా అర్థం చేసుకోండి. పాపం వల్ల దుఃఖం వస్తుంది, పుణ్యం వల్ల సుఖం వస్తుంది, అజ్ఞానం వల్ల బంధం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి, విడుదల. మోక్షం అంటే ఏంటి, విడుదల. దేనికి నుంచి విడుదల, మనం కట్టే ఉంచాక ఈ శరీరానికి, ఈ దేహము నేను, దేహము నేనైనా భావన ఉంది, ఆ భావన మనకి శరీరాన్ని కట్టేసి ఇందులోంచి విడుదల మోక్షం. మొత్తం ప్రతి జీవుడు, వాడు చదువుకున్నవాడు అవనండి, చదువు లేనివాడు అవనవండి, ధనవంతుడు అవనవండి, పేదవాడు అవనవండి, వాడు మానవుడు అవనండి, లేకపోతే దేవతా స్వరూపుడు అవ్వండి, పశువు అవనండి, పక్షి అవనండి, ఎవరికైనా జీవిత గమ్యం మోక్షం, జీవిత గమ్యం శాంతి, జీవిత గమ్యం సుఖం, జీవిత గమ్యం బ్రహ్మజ్ఞానం, జీవిత గమ్యం బ్రాహ్మీ స్థితి, జీవిత గమ్యం అమృతానుభవం, బ్రహ్మానుభవం. అంటే వాడికి భాష పరిస్థితులతో వాడి సుఖం, అసలు వాడు ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో వాడి లోకం మీద కానీ భాష పరిస్థితి మీద కానీ వాడి సుఖానికి వాడు ఆధారపడి ఉండడు. బ్రాహ్మీ స్థితి పొందిన తర్వాత వాడికి అభయ స్థితి కలగచ్చు. ఏక రాగ భయ క్రోధ అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, నువ్వు కోపంలోంచి విడుదల పొందు, భయంలోంచి విడుదల పొందు, కోరికలోంచి విడుదల పొందు. ఏం చేతి విడుదల, ఎక్కడైతే కోరిక ఉందో అక్కడ దుఃఖం ఉంది, ఎక్కడైతే భయం ఉందో అక్కడ దుఃఖం ఉంది, ఎక్కడైతే కోపం ఉందో అక్కడ దుఃఖం ఉంది. మీ కోపం వచ్చినప్పుడు సహజ స్థితికి దూరం అయిపోతూ ఉంటారు. అలాగే ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, కోరికల్లో కూడా సహజ స్థితికి దూరం అయిపోతారు. అని భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు కోరికలోంచి విడుదల పొందు, భయంలోంచి విడుదల పొందు, కోపంలోంచి విడుదల పొంది అని ఎందుకు చెప్పాడంటే, కోపం వల్ల నేను దుఃఖం వెంటాడుతుంది, భయం వల్ల నేను దుఃఖం వెంటాడుతుంది, కోరిక వల్ల నేను దుఃఖం వెంటాడుతుంది. కోరిక ఎంతకాలం అయితే మానవుడికి ఉండవు, అంతకాలం మన దేహ బుద్ధి విడిచిపెట్టదు, నామబుద్ధి విడిచిపెట్టదు, ఇందులో రాజీ పడే అవకాశం లేదు. అది ఏ రకమైన కోరికైనా అవచ్చు. కోరిక అంటే ఒకే మనిషికి మీ వాస మీ సంస్కారాన్ని బట్టి మీకు కోరిక ఉంటుంది, ఇంకొకటికు వాడి సంస్కారాన్ని బట్టి ఒకటి కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏ రకమైందన్నా, శరీరం చనిపోవడానికి ఏ రకమైన ఒకటే, అలాగే దుఃఖం రావడానికి ఏ కోరికైనా ఒకటే. ఆ కోరిక ఎంతకాలం అయితే మనలో ఉందో ఆ మనిషి రూపబుద్ధి విడిచిపెట్టదు, నామబుద్ధి. కోరిక లేని వాడికి రూపబుద్ధి ఏంటి, నామబుద్ధి ఏంటి. తర్వాత ఇంకోటి మీ కోరికలు మానేయండి. ఇంకా నేను చెప్తున్నాను, మీ దేహ ప్రారంభంలో అవ్వాల్సి ఉంటే అయిపోతా ఉంటుంది, మీ కోరికతో సంబంధం లేకుండా అయిపోతుంది. ఏదో టెంపుల్ కడతాం, టెంపుల్ పోయిన హ్యాబిట్ చాలా మందికి ఉంటుంది. మనకు జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నాం మనకు, లేకపోతే ముముక్షత్వం ప్రసాదించమని అడిగేవాళ్ళు ఎంతమంది. అది ఏది కావాలో మనకి తెలియదు. శక్తి కోరిక లేదు, శక్తి ఈశ్వరుడిది, శక్తి నారాయణుడిది, శక్తి పరమేశ్వరుడిది, శక్తి సర్వేశ్వరుడిది, శక్తి నీది కాదు. అంటే ఈ కోరికతో మీరు ప్రారంభంలో అవ్వాల్సి ఉంటుంది అయిపోతుంది. ఇది భగవాన్ ఈ ప్రశ్న అడిగారు. కానీ మరి పూర్వం పురాణాల్లో నేను చదువుతున్నాను, వాడు గొప్ప తపస్సు చేసి ఏదో కోరారని, కోరిక భగవంతుడు దాన్ని అనుగ్రహించాడని, ఆ కోరికను అనుగ్రహించాడని మనం పురాణాల్లో చదువుతున్నప్పుడు ఆ దేహ ప్రారంభం ఏమైంది అని అడిగారు భగవాన్. అది భగవాన్ ఏమన్నారంటే, ఆ కోరేవాడు కూడా వాడి దేహ ప్రారంభం ఉన్నదే కోరుకుంటాడు, కానీ దేహ ప్రారంభం లేని కోరుకోడు. అంటే భగవంతుడికి విషయాలన్నీ తెలుసు, సరేలేదు ఎల్లుడిగా జరుగుతున్నట్టు చెప్తాడు. 100 మంది తపస్సు చేస్తే 100 మంది కోరుకు ఒకే కోరిక, ఎవరు ఎవరి సంస్కారాన్ని బట్టి వాడు కోరుకుంటాడు. అది భగవంతుడికి తెలుసు వాడి ప్రారంభం అనేదే కోరుకుంటున్నాడని తదాస్తూ అంటాడు, వెళ్ళిరామ అంటాడు. అప్పుడు కూడా వాడు ప్రారంభం అనేది జరుగుతుందని ఇది రిపీటెడ్ గా చెప్పాడు. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీ ప్రారంభంలో ఉన్నప్పుడు నీకు అసలు కోరిక లేకుండా, నీ తలంపు లేకుండా జరుగుతుంది. దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. అది అలా జరగొడుస్తుంది, అలా జరిగిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి చావులేని సత్పదార్థం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇది మీరు అర్థం చేసుకోండి, వాడికి దేహం ఉన్నా దేహం లేకపోయినా ఒకటిగానే ఉంటాడు వాడు. దేహం ఉండటం లాభం లేదు, దేహం పోవటం వాడికి నష్టం లేదు. అలాగే ప్రపంచం కనిపించడం వాడికి లాభం లేదు, ప్రపంచం కనిపించకుండా పోవటం వల్ల నష్టం లేదు. కరెక్ట్గా లోపల ఆ స్థితి మనం ఇక్కడే వ్యక్తం చేయొచ్చు. శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. లోపల సర్వస్థుతి మరణానికి ఏమి సంబంధం లేదు. మరణం అనేది కేవలం శరీరానికి. అలాగే రమణ మహర్షి గారు పొందింది అమృతాన భూమి పొంది 16వ సంవత్సరంలోనే 17వ సంవత్సరంలో టీనేజ్ గారిని పొందాడు అని కోరి తెచ్చుకోలేదు. సహజంగానే మరణం వచ్చింది, ఆ దేహం మరణించింది. అలాగే కనిపిస్తున్న దేహం మరణించినప్పుడు దేహం దగ్గరైంది, దేహం దగ్గరైనప్పుడు దీన్ని శ్మశానానికి తీసుకెళ్లి భరణం చేస్తారు. మరి దేహం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోవాలి కదా, నేను ఉన్నానేంటి అని ఉన్నట్టు తెలుస్తాను. దేహం పూర్తిగా దగ్గరైంది, నేను ఉన్నానేంటి, దేహాన్ని తీసుకెళ్లి భరణం చేసేస్తారు. దేహంతో సంబంధం లేకుండా, మనసుతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా, లోకం యొక్క స్పర్శతో సంబంధం లేకుండా ఆయన ఉన్నట్టు తెలుస్తాను. ఏంటి దేహానికి నాది ఇష్టమంతో ఈ సంబంధం లేదేంటి, దీన్ని తీసుకెళ్లి భరణం చేస్తారు కానీ నేను మామూలుగా ఉన్నానేంటి. ఆ ఉండటోళ్ళు ఆయన అనుభవం వచ్చింది. చివరికి 5 నిమిషాలు 10 నిమిషాల టైంలో ఆయన శ్రీజన్ కూర్చున్నాడు, సెయింట్ అయి కూర్చున్నాడు. ఇదని కోరి తెచ్చుకోలేదు స్థితి. ఆ జన్మాంతరం గురించి వచ్చింది. ఇంకోటి అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలియకుండా, జ్ఞానం అంటే ఏంటో తెలియకుండా, ఉపనిషత్తులు చదవకుండా, ఆ పరిజ్ఞానం వేదాంత పరిజ్ఞానం ఏమి లేకుండా, బ్రహ్మము గురించి శ్రవణం చేయకుండా, పెద్దల చేతంటే శ్రవణం చేయకుండా, దాన్ని పొందాలని అభ్యాసం చేయకుండా, కనీసం బ్రహ్మము గురించి వినకుండా బ్రాహ్మస్థితి పొందినవాడు రమణ మహర్షి. అది దేవరహస్యం. అది ఆయనకు తెలియాలి, దేవతలకు తెలియాలి ఆ స్థితి పొందటం. ఇక్కడ వస్తువు లేదనుకోండి, ఇది రమణ మహర్షికి గోచరించదు, పరమహంస గారికి గోచరించదు, వశిష్ఠుడికి గోచరించదు. అసలు ఇంకోటి మనలో అందరిలోనే బలహీనత ఏంటంటే ఈశ్వరుడు ఉన్నాడనే పరిపూర్ణమైన విశ్వాసం మనకు లేదు. ఆ విశ్వాస కొరత ఉంది మనలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు. నిజంగా లేదనుకోండి, నీ హృదయంలో నేను లేను, అంతర్యామిగా లేను అని చెప్పి ఉంది వాడు. ఉన్నాడు కాబట్టి ఉన్నానని చెప్తున్నాడు. మనందరికీ భయం ఏంటంటే దేహం మరణించాక ఉండమని, ఉంటాం ఉండమని అనుకోవడం కూడా తలంపు. ఆ తలంపు వల్ల మనకు దుఃఖం వస్తాం. దేహానికి మనం ఉండటానికి సంబంధం లేదు, దేహం లేకపోయినా మనం ఉంటాం. కానీ మరణం వచ్చే వరకు మనకు ఎందుకు భయపడుతుంది, దేహం లేనప్పుడు మనం ఉండము అని అనుకుంటాం, ఉండము అని ఉంటాం. కానీ ఉండము అని అనుకోవటం వల్ల ఆ తలంపు వల్ల దుఃఖం వస్తాం, అది కూడా దుఃఖం. ఆ తలంపు, మీరు తలంపు లేకపోతే దుఃఖం రాదు. మీ గాఢ నిద్రలో సుఖంగా ఉన్న కారణం తలంపు లేకపోవటం వల్ల. ఎక్కడైతే తలంపు ఉందో అక్కడ దుఃఖం ఉంటుంది, ఎక్కడైతే తలంపు ఉందో అక్కడ వేదం ఉంది, చివరికి తలకాయ పోటీ రిజల్ట్. మీకు ఆందోళన సాధ్యం ఎంతవరకు, ఆ వేవరింగ్ తగ్గించి మైండ్ యొక్క వాండరింగ్ తగ్గించుకోవాలి. మనసులో చేపల్యం పెరిగితే కోరికలు పెరుగుతాయి, చేపల్యం తగ్గిపోయి కోరికలు తగ్గుతాయి. మనసులో చేపల్యం పెరిగిపోయి కోరికలు పెరిగితే చేపల్యం తగ్గిపోయి తగ్గుతాయి. మైండ్ యొక్క వాండరింగ్ అరెస్ట్ చేయాలి, అది అదే సాధన యొక్క ప్రయోజనం. అంటే మైండ్ యొక్క వాండరింగ్, మైండ్ యొక్క చేపల్యం ఎప్పుడైతే మనకు తగ్గిందో దానికి లోతూపు కలుగుతుంది, మనసుకు లోతూపు కలుగుతుంది. అంతర్దృష్టి చాలా ముఖ్యం, మనసుకు లోతూపు నేర్పాలి. భగవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, అందరికీ అంతర్యాముగా ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. రమణ మహర్షి గారిని భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న అడిగారు. ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని చెప్పలేదు. అవన్నీ వ్యవహారిక సత్యాలు. అది అక్కడ ఏం చెప్పాయంటే ఆయన, మీకు నేననే తలంపు ఉంది కదా అని అడిగారు. ఇది కామన్ సెన్స్ అన్నాడు. మీకు నేననే తలంపు ఉంది, నువ్వు నేను నేనంటున్నావు, ఆ నేనెవడం నీకు తెలియదు, దేవుడి గురించి తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావు, ఈ నేనెవడో నీకు తెలియకుండా దేవుడు కూడా నీకు తెలియదు, ఈ నేనెవడో నీకు తెలుసుకోకుండా నేను దేవుణ్ణి చూశాను, దేవుణ్ణి తెలుసుకున్నానంటే అది మానసికమైన దృశ్యములు కానీ, యదార్థం కాదు, వాస్తవం కాదు, అది అల్టిమేట్ ట్రూత్ కాదు, నేకెడ్ ట్రూత్ కాదని చెప్పారు. అది మీకు ఈ నేనడవి మీకు ఉండదు, ఆ నేనడవి పంచాయతీ సమస్య కాదు, ప్రభుత్వం సమస్య కాదు, మీ సొంత సమస్య. ఆ సమస్య నువ్వు పరిష్కారం చేసుకోలేకపోతున్నావు, ఆ నేను ఎలా అట్టే పెట్టుకుంటున్నావు, ఆ నేను ఎలా నేను తెలుసుకోకుండా దేవుణ్ణి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావు, ఈ నేనెవడో నీకు తెలియకపోతే దేవుడు కూడా నీకు తెలియబడ్డావు. ఎంచేటప్పుడు ఈ తలంపు మూలంలోనే ఆయన ఉన్నాడు. నేనుడే తలంపు మూల తలంపు, దేవుడు ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ అంటే మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. ఆ మూల తలంపు యొక్క మూలంలో వెళ్తేనే కానీ ఈశ్వరుడు కూడా ఈశ్వర సాక్షాత్కారం కలగదు నీకు. అయితే నీకు ఈ మూల తలంపు నువ్వు పరిష్కారం చేసుకోకుండా నీకు దుఃఖ కారణమైన, వేదన కారణమైన, పునర్జన్మల కారణమైన ఈ సైతానం, దేవుడితో తాదాత్యం పొందే ఈ నేననేది ఒక సైతానం. ఆ సమస్య నువ్వు పరిష్కారం చేసుకోకుండా నేను అక్కడ దేవుణ్ణి చూశాను, ఎక్కడ దేవుణ్ణి చూశానంటే అది మనస్సు కనిపించే విషయాలు కానీ వాస్తవం కాదు. అవి మీకు వ్యవహారిక సత్యాలు కానీ దేవుణ్ణి కనిపించవచ్చు, ఆయన నీకు ఏదైనా వరమనవచ్చు, ఆ వరాలను ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, ఇదంతా డ్రీమ్స్ తప్పే. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నకి ఆయన సమాధానం ఏం చెప్పారంటే, నీకు నేను అని అంటున్నావు, అదొక ఫలం. నీ తలంపు నుంచి నీ దారి నిద్రలో విడుదల పొందుతున్నావు. జాగ్రత్త అవస్థ కంటే, స్వప్న అవస్థ కంటే దారి నిద్రలోనే మన సత్యానికి దగ్గరగా ఉండవు. అందుకే మనం అందరూ నిద్రను కూడా కోరుకుంటాం. 4 రోజులు నిద్ర లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను నిద్ర కోసం. భగవాన్ చెప్పారు, ఈ నాటికి ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి అయితే ఉండదు, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అయితే ఉండదు. ఇంకా శరీరం మారుతుంది అంతే, అక్కడ ఏం లేదు. ఈవేళ రేపు అదే శరీరంలో నీకు నేర్కొంటున్నావు, చావు అంటే ఇంకో శరీరంలో నేర్కొంటావు, అంతకంటే తేడా ఏమీ లేదు. చావు అంటే ఏమి లేదు, గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తాం లాంటిది. కానీ సమస్య అది కాదని ఇక్కడ మీరు దేహగతమైన ఒక నేను ఉంది, వాడే నేరస్తుడు, దేహంతో తాగాల్సిన పొందు ఒక నేను ఉంది. ఆ నేను నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కామన్ సెన్స్ నుంచి సారీ అర్థం చేసుకోవడానికి బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వస్తుందని నీకు తెలుస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. ఆ మూల తలంపు, ఆ మూల తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మదర్ థాట్ అంటారు. మనం గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలో ఒక రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ తలంపు వచ్చాక నేను డాక్టర్ అని, లేకపోతే నేను ఇంజనీర్ అని, నేను టీచర్ని అని, ఇటువంటి తలంపులు వస్తాయి. అంటే అది ప్రొఫెషన్ తోటి తాదాత్యం పొందుతాడు. ముందు నీకు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు రావటం దేహంతో తాదాత్యం పొందుతుంది. ఇవన్నీ సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఆ నేను అనే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది గాఢ నిద్రలో దాని పుట్టింటికి వెళ్ళిపోతుంది. మూల తలంపు తన మూలంలో విచిద్ర అయిన తర్వాత నీకు నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేందుకు ఆ మూల తలంపు తన మూలంలోకి ఎరగదు వస్తుంది. జాగ్రత్త అవస్థలోకి వచ్చే పడుతుంది. అయితే భగవాన్ ఏం చెప్పారంటే మూల తలంపుకి అత్తమారైంది బ్రెయిన్, మెదడు. అది విజృంభించడం మెదడులో విజృంభిస్తుంది, అనగటేమి హృదయంలో అనగుతుంది. ఇంతకీ ఇది ప్రశ్న ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న. ఆయన వైకుంఠలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు అని చెప్పలేదు. అది పుణ్యక్షేత్రాలు మంచి దర్శనం చేసుకురండి, తరిస్తారు మంచి. దానివల్ల మనకు కొంత పుణ్యం కూడా వస్తుంది, మంచిది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఇది భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న. ఆయన సమాధానం కూడా ఎలా చెప్పారంటే, నీకు నేను అనే తలంపు ఉంది, నేను తలంపు లేకుండా ఎవడం ఉండడు, నేను అనే తలంపు ఉంది. ఆ నేను అనే తలంపు నీకు లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచి వస్తాను. అది ఎక్కడి నుంచి వస్తాను? ఆ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, నీ మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో, అది ఎక్కడైతే ఎరగవుతుందో, ఎక్కడైతే భర్త తీసుకుంటుందో, ఆ మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. నీ కంట్రోలర్ మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. అంటే మూల తలంపుని అభ్యాసం వల్ల కానీ, వైరాగ్యం వల్ల కానీ, విచారణ వల్ల కానీ, లేకపోతే భక్తి శరణాగతి మార్గంలో కానీ, నీ విచారణ ఆ మూల తలంపుని మూలంలోకి ఉపసంహరించు. ఉపసంహరించి ఆ మూల తలంపు విజృంభించకుండా ఆ మూల తలంపుని ఉపసంహరించి ఏ మూలంలోంచి అది అరేంజ్ అవుతుందో, ఆ మూల తలంపు మూలంలోకి తీసుకెళ్లగలిగితే, దాన్ని అక్కడ ఉంచగలిగితే, ఆ మూల తలంపుని మూలంలో అక్కడ మూలంలో నిలబెట్టగలిగితే, అది ఉంచగలిగితే, ఆ మూల తలంపు మూలంలో దాన్ని ఉంచగలిగితే, ఈ మూల తలంపు దాని మూలాన్ని చూసి వేసినది నశిస్తుంది. అది నశిస్తే నువ్వు నశించవు. అక్కడ ఉన్నటువంటి నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అదే ఆత్మజ్ఞానం, అదే శాంతి, అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి. అది ఎక్కడ లేదు, నీ లోపల ఉంది. ముందు లోపల వస్తువు తెలుసుకో. దిస్ ఈజ్ దట్ దట్ ఈస్ దిస్. నీ లోపల వస్తువు నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చింది, ఇదే అంతగా వ్యాపించండి. అంతగా వ్యాపించున్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నదే అంతగా వ్యాపించున్నది. అది నీకు గోచరం అవుతుంది. నీ లోకాన్ని చూడు. నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత నువ్వు బంధించబడతావు. నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే లోకం చేత బంధించబడవు. అంటే నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడం అది మొదటి ప్రయత్నం. అది నువ్వు చేయవలసిన అది తెలుసుకో. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకుంటే భగవంతుడు కూడా నీకు తెలియబడతాడు. ఒకవేళ నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోకుండా నేను భగవంతుని చూశానంటే కేవలం దృశ్యం మాత్రమే, మానసికమైన దృశ్యం మాత్రమే. అక్కడ కూడా నీ మైండ్ ఉంది. ఎప్పుడైతే చూడబడేది ఉందో, చూచే వాడు ఉన్నాడో, ఎక్కడైతే రెండు ఉన్నతో మైండ్ ఉంది, అదంతా మైండ్ యొక్క ప్లే. అంటే నువ్వు హృదయంలోకి వెళ్ళటానికి ప్రయత్నించు. లోపలికి వెళ్ళి మైండ్ విత్తిడ్ చేయి. ఏ మార్గంలో ప్రయాణం చేయి. అన్ని మార్గాలు మంచివే. నీకు అనుకరణ వద్దు. నీకు నచ్చిన మార్గం, నీ శ్రేష్టము అని అనుకునేటువంటి మార్గం, ఏ మార్గంలో ప్రయాణం చేసినా మనస్సును ఉపసంహరించు. ఎంతవరకు ఉపసంహరించాలి? అది ఎక్కడైతే ఉదయించింది అక్కడ వరకు నీకు వెళ్ళి అది దాని పుట్టిన చేసు. దాని బట్టపై చూడగానే అది నశిస్తుంది. అప్పుడు నీకు స్వరూపం, నీ స్వరూపంగానే నీకు నారాయణుడు వ్యక్తమవుతాడు అయ్యా. అదే పరమస్థితి. అప్పుడు అసలు భగవంతుడు ఉన్నాడా లేదనే తలంపు కూడా నీకు రాదు. నీకు ఆయనకు స్వరూపంగా వ్యక్తమవుతున్నాడు. భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి వాడు అనుభవం లేదు, లేదని చెప్పేవాడికి వాడు అనుభవం లేదు. ఎన్ని తలంపులే మనకు తలంపులు ఎక్కువ వస్తున్నాయంటే శరణాగతి భావం లేదన్నారు. మనకి తలంపులు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఈశ్వరుడు పాదాలండి మనకి శరణాగతి లేదన్నారు. ఇంకోటి మార్గం కూడా భగవంతుడు చెప్తున్నారు. అంతా భగవంతుడిదే. మనం భగవంతుడికి ఇచ్చి మనం ఇచ్చామనుకుని మళ్ళీ అహంభావన పెంచుకుంటున్నాం. అంతా భగవంతుడిదే. మనదంటూ ఏం లేదు క్రియేషన్ లో. అసలు క్రియేషన్ లో మనదంటూ ఏమిటి? అంతా భగవంతుడు. ఆయనది ఆయనకి ఇస్తాం. ఆయనదే అది ఏదో చెట్టు ఉందా, పువ్వు చెట్టు ఆయనే. ఆ పువ్వు కోసుకొస్తాం, దేవుడికి ఇచ్చి నేను ఇచ్చాను. చివరికి ఏంటంటే ఈ గిరింది ఆదిత్యాలు ఒకసారి వ్యక్తి భావన పెంచుకుంటాం. ఆయనది ఆయనకి ఇస్తున్నామని ఏమి లేదు. ఇంకో ఉపాయం చెప్పారు భగవాన్ ఓ సందర్భంలో. అంతా నువ్వు అనుకుంటే ఏం లేదు, అంతా నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా ఆయన సంకల్పం. ఇంకోటి భగవంతుని యొక్క సంకల్పాన్ని గౌరవించే అలవాటు లేదు మనకి. భగవంతుని యొక్క సంకల్పాన్ని గౌరవించే కనుక అలవాటు ఉంటే ఇప్పుడే ఎక్కడే ఈ క్షణంలో మనసు అణిగిపోతుంది. ఈ సాధనతో నిమిత్తం లేకుండా జరిగే ఈశ్వర సంకల్పం అనుకునేది జీవ సంకల్పం. జరిగేది ఏంటి? ఈశ్వరు మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా జరిగేది అదే. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఈశ్వర సంకల్పాన్ని కనుక మనం గౌరవించడం నేర్చుకుంటే ఈశ్వరుని కృపకి పాత్రలు అవుతాం, ఈశ్వరుని దయకి పాత్రలు అవుతాం. ఇప్పుడే ఎక్కడే మనసు అణిగిపోతుంది, శాశ్వత శాంతిలో ఓడలాడతాం. అండర్స్టాండింగ్ కూడా గొప్ప యోగం ఇది, గుర్తుపెట్టుకోండి. మీ ముక్కులో గాలి చూసుకోవడం యోగం కాదు, లేదా ఆసనాలు వేయడం యోగం కాదు. అదే కాదు యోగం అంటే మీరు సబ్జెక్ట్ ని వెళ్ళగొన్నట్టుగా ప్రాపర్ గా యాదిటీజ్గా మీరు అర్థం చేసుకోవడం కూడా గొప్ప యోగం. దానికి మించిన యోగం లేదు. ఈశ్వర సంకల్పం మనకి గౌరవం ఉందనుకోండి, అసలు మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? మనకి భగవంతుని దగ్గరికి వెళతాం మనం. నీ సంకల్పం నెరవేరుగాక అనం, నా సంకల్పం నెరవేరుగాక అని జీవలక్షణాలు పెంచుకోవటం. అది మనం ఏమనుకుంటున్నాం కూడా లోపల చూస్తూ ఉంటాడు. మన పండగట్టుకానికి మన బాగా మెచ్యూరిటీ తీసుకురావడం కోసం బయట సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అది మనం అంటే ఇష్టం లేక భగవంతు చాలా చేస్తున్నాయి, ఇష్టం లేక కాదు మనం తొందరగా మొగ్గడం కోసం చేస్తున్నాడు. ఏ సంఘటన జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా అది మన బాబు కోసం ఆ మనిషిని ఎక్కడ ఏర్పాటు చేశాడు, ఆ సంఘటన ఎక్కడ ఏర్పాటు చేశాడు, స్పిరిచువల్గా మనకి మెచ్యూరిటీ తీసుకురావడం కోసం అని అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. అది నీదంటే ఏమీ లేదు, ఇక్కడ అంతా ఈశ్వరుడిది. ఆ ఈశ్వరుడే ఈశ్వరుడి ఇచ్చి మనం నేను ఇచ్చాను, నువ్వు ఏదో ఆ తలంపును పెంచుకుంటున్నావు. గివింగ్ హ్యాబిట్ కూడా అది ఎలా ఉండాలంటే ఇంపర్సనల్ గా ఉండాలి. మీరు చేసే మంచి పని కూడా ఎలా ఉండాలంటే ఇంపర్సనల్ గా ఉండాలి. ఇవ్వటం అనే అలవాటు కూడా మంచిదని ఇవ్వటం కూడా, కానీ దాన్ని బట్టి వ్యక్తిభావన పెరగకూడదు. వ్యక్తిభావన పెరిగితే మనం బంధింపబడతాం. మనం బహుజాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిభావన అసలు మనం తెర మీద కనిపించడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. భగవంతుడు చూసేది బాహ్యం దేవుడు చోట్ల ఏదైనా పని చేస్తే, పని చేసినప్పుడు ఏ తలంపుతో పని చేస్తాడు అది చూస్తాడు. ఏ ప్రేరణ వల్ల మాట్లాడావు, ఆ పని ఏ ప్రేరణ వల్ల నువ్వు చేశావు, ఆ ప్రేరణ చూస్తాడు. లోపల నుంచి వచ్చి ప్రేరణ చూస్తాడు, దాన్ని బట్టి నీకు మార్కులు వేస్తాడు, దాన్ని బట్టి నీకు స్పిరిచువల్ స్టేటస్ అని ప్రశ్నిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు భాషలో జరిగే ప్రక్రియను బట్టి అది చూసి భగవంతుడు మోసపోడు. అదే రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు, గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్ అని. భగవంతుని మనం మోసం చేయలేము. మన మనస్సులకు మనస్సు, మన ఆత్మలకు ఆత్మ, మన గాలికి గాలి, మన ప్రాణానికి ప్రాణం, అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు. ఉన్నాడు ఆయన ఎంత డెప్త్లో ఉన్నాడు అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళలేక లేడనుకుంటున్నాం. ఆ లోతుని పెంచుకోవాలి మనం. అంటే నువ్వు ఎంత భగవంతుడికి ప్రతి సంపద అంతా భగవంతుడిదే, అది నీదే నటించకు. ఇప్పుడు నీకు ఏదైనా విశాలమైన ఈ సృష్టిలో నీకు ఏదైనా కొంత ఐశ్వర్యం కేటాయించడానికి, అది కేటాయిస్తే నీకు వచ్చింది, నీ తెలివి చేతులు పెట్టేది నీకు రాలేదు, ఇది గ్రహించలేదు. ఇప్పుడు మన వాళ్ళు ఇంకో నేర్చుకున్నారంటే కలిసి వస్తే నేను శ్రమపడి సంపాదించామంటారండి, పోతే దేవుడు ఎలా చేశాడంటే ఎన్ని దడ్లేసినవి భరిస్తున్నాడు కాబట్టి. రమణ మహర్షి గారు అన్నారు, తిట్టుకుంటే నన్ను తిట్టుకుంటే పక్కన తిట్టుకుంటాను కూడా. ఇంకే మనుషు నశించిన వాడు అక్కడికి ఏం రియాక్షన్ ఉండదు. ఇప్పుడు మనం ఏమైనా తిడతాం అనుకోండి, ఆడు బాధపడతాడనుకో ఉదాహరణకు, వాడు మైండ్ ఉన్నప్పుడు బాధపడతాడు కదా. ఆ బాధపడతా దాని పాలకు పాపం మనకు వస్తుంది, అది కూడా వైలెన్స్. ఓ పాపాత్మను తిడతారనుకోండి, వాడు వాళ్ళు ఎంప్రవాయిస్తాడు మీరు, నువ్వు బాధ అర్థమవుతుంది. పుణ్యాత్మను తిడతారనుకోండి మీరు, వాడు ఊరికే బాధపడతాడు భరించి ఊరుకుంటాడు. అదే మీరు ఏమైనా పాపం తిడతారనుకోండి కొడతాడు, పాపిని నీవు తిరిచే ఊరుకోడు వాడు కొడతాడు, పుణ్యాత్మను భరిస్తాడు. కానీ దానివల్ల కూడా నీకు పాపం వస్తుంది అని చెప్పి నీకు ఏ గొడవలో తిట్టుకుంటే నన్ను తిట్టుకుంటే నీకు ఏం వద్దు, నీకు పుణ్యం రాదు పాపం రాదు అని చెప్పకూడదు. ఇంకా ఇక్కడ రియాక్షన్ లేదు. రిటాలియేషన్ మాట ఎవరైనా అసలు రియాక్షన్ ఏముండదు, జ్ఞానికి రియాక్షన్ ఏముండదు, అంతా ప్రాణే. అంటే నువ్వు ఏదో నేను అనుకుంటున్నావు, నేను లేదు నాది లేదు, నువ్వేదో నేను లేదు అనుకుంటున్నావు, నాది నాది అనుకుంటున్నావు. నీకు ఉన్నది ఉంటే ఉన్నది చైతన్యమే, ఉన్నది బ్రహ్మమే. నీకు ఏదైనా ఉందనుకో, నీకు ఏదైనా వస్తే ఈశ్వరుడు కేటాయిస్తే నీకు వచ్చింది కదా, నీ సొంతమే కాదు. నీ సొంతం అనుకుని మరి అహంభావన పెంచుకోకు. రాగద్వేషాలు తగ్గించుకోవడానికి ఇక్కడే ప్రయత్నం చేయవలసింది సాధన చేసి. రాగద్వేషాలన్నా ఇష్టాయిష్టాలన్నా కామక్రోధాలన్నా ఒకటే. మనకి ఇష్టాయిష్టాలు తగ్గలేదు, రాగద్వేషాలు తగ్గలేదు, ఇక్కడ ఉన్న జ్ఞానం వచ్చేయాలి. అదే రమణ మహర్షి గారు చెప్పారు, నువ్వు ఎవడో అనుభవం అది సిద్ధంగా ఉండవయ్యా, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏదో పోగొట్టుకో, పోగొట్టుకోవాల్సింది ఏదో పోగొట్టుకున్నది లోపల వస్తువు నీకు తనంతర తానుగా వ్యక్తం అవుతుంది. నీకు అర్హత వచ్చిన తర్వాత యోగ్యత వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మం మనకి తెలియబట్టడానికి ఒక క్షణం వెయిట్ చేయగలుగుతుంది. మనకి యోగ్యత వచ్చాక, మనకి అర్హత వచ్చాక, ఆ స్పిరిచువల్ స్టేటస్ వచ్చాక, ఆ మెచ్యూరిటీ వచ్చాక మనకి తెలియబట్టడానికి ఒక క్షణం కూడా భగవంతుని వెయిట్ చేయగలుగుతాడు. వెంటనే రిజీల్ అవుతాడు, ఒక క్షణం కూడా వెయిట్ చేయగలుగుతాడు. అది ఇంకప్పుడు మనం ఆ యోగ్యత పట్టించుకోలేకపోతున్నాం. ఒక సాధనం లేదు, సజ్జన సాంగత్యం లేదు, ఆత్మస్థితి పరమంద. ఏ మనిషి పేరు గెలిపించినా వాడిని వాడు గ్లోరిఫై చేసుకోవటం, వాడి జీవోని వాడు గ్లోరిఫై చేసుకోవటం, లేకపోతే ఇతరులను విమర్శించటం. ప్రపంచంలో ఇంతవరకు వాడి బ్యాడ్మైన ఈడి బ్యాడ్మైన చేయడం వల్ల ఎవరు గుడ్ బైన్ అవ్వలేదు. గాంధీ గారిని మనం జాతి పిత అంటున్నాం, ఆయన కాదు జాతి పేత అంటే మనం పితము. ఈ రెండు తగ్గించుకోవాలి, ముందు ఆత్మస్థితి తగ్గించుకోవాలి, పరణం తోడు తగ్గించుకోవాలి. అప్పుడు మనసుకు లోచింపు కలుగుతుంది, మనసు పలచబడుతుంది. అని చెప్పారు. ఈశ్వరుడు అంటే ఆనందమే. ఈశ్వరుడు యొక్క కేవలం వ్యక్తి కాదు. ఈశ్వరుడంటే ఆనందమే. ఈశ్వరుడు అంటే శాంతి. ఈశ్వరుడు అంటే సుఖం. ఈశ్వరుడు అంటే ఆత్మ. అదేనవయ్యా, అదే నువ్వు ఈశ్వరుడు ఎలా జీవిస్తున్నాడు, అలా జీవించడం నేర్చుకుంటే ఆయన సాక్షాత్కారం, ఆ సత్య సాక్షాత్కారం కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన తెలుసుకుంటే అన్ని తెలిసినట్టే నీకు, ఆయనకి తెలియకపోతే ఎన్ని తెలిసినా ఎన్ని తెలియని వారితో సమానం. మనకి భగవంతుడు తప్పించి అన్ని తెలుసు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, భగవంతుని తెలుసుకుంటే నీకు అన్ని తెలిసినట్టు. భగవంతుడు తెలియదు అనుకో, ఎన్ని తెలుసున్నా నీకు ఏమి తెలియనట్టు. ఇప్పుడు ఇంతకీ మనం తెలియని వాళ్ళం, తెలుసున్న వాళ్ళం, మాట్లాడాలంటే ఎవరన్నా తెలియని వాళ్ళం. నువ్వు భగవంతుడిని తప్పించి ఎన్ని తెలుసుకున్నా ఒకటి లేని సున్నాలు, ఒకటి లేని సున్నాలకి అంతే విలువ ఉంటుంది, వాటికి అంతే విలువ. నువ్వు భగవంతుని తెలుసుకుంటే, ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, భగవంతుని తెలుసుకుంటే నీకు అన్ని తెలుసు. ఆయన తెలుసుకోవాలనుకో, మిగతా అన్ని తెలుసుకుంటావు. ఏమీ తెలియని వాడితో సమానం చెప్పకుండా చెబుతున్నారు. ఏమీ తెలియని వాడితోటి సమానం అనే అదే సర్వం. నీకు ఆ నేతి సిద్ధాంతంలో చెప్తారు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మిగిలిన ఆత్మ. నువ్వు కానిదాన్ని వదిలిస్తే నువ్వు ఎవరో నీకు తెలియబడతావు. అదే నేతి సిద్ధాంతం అంటారు. నాటి అంటే నువ్వు కానిది, ఈ దేహం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ వ్యక్తిభావం నేను కాదు, అహంకారం నేను కాదు, ఈ రాగం నేను కాదు, ద్వేషం కాదు. నువ్వు కానిదాన్ని, నువ్వు కానిదాన్ని వదిలేస్తే నువ్వు ఏదిగా ఉన్నావు నీకు వ్యక్తం అవుతున్నాడు. ఒకవేళ కానిదాన్ని మనమని అనుకోవచ్చు, అనుకున్నంత మాత్రం చేయకపోతే ఆరు నాలుగు తొమ్మిది అని మనం అనుకోవచ్చు. ఆరు నాలుగు తొమ్మిది అని మనం అనుకున్నప్పుడు కూడా పదే. అలాగే మనం కానిదాన్ని కూడా మనం అనుకోవచ్చు, మనం అనుకున్నది అవ్వదు. అంటే భగవంతుడు అంటే ప్రేమ, భగవంతుడు అంటే ఏంటి సత్యం, భగవంతుడు అంటే ఏంటి ఆనందం, భగవంతుడు అంటే సంతోషం, భగవంతుడు అంటే ఏంటి సంతోషం, భగవంతుడు అంటే ఆనందం, భగవంతుడు అంటే శాంతి, భగవంతుడు అంటే ప్రేమ. ఈ ప్రేమ, ఈ ఆనందం మనలో ఉంటే ఆయన కూడా వ్యక్తం. అది ప్రాక్టీస్ చేస్తంటే, అభ్యాసం చేస్తంటే ఆయన కూడా వ్యక్తం అవుతూ ఉంటాడు. ఇది కాళిదాసు ఈ విషయం చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అన్ని భోగాలు మనం ఎదురుకుండా ఉండాలి. మన మనస్సుకి వికారం కలగకూడదు, అది కరెక్ట్ స్టేట్. ఆత్మ యొక్క దాని స్వరూపమే ప్రేమ అయ్యా. ప్రేమ ఏడు కామం వేరు, కోరిక వేరు, ప్రేమ వేరు. ప్రేమ ఏం అడగదు, కోరిక అడుగుతుంది. ఆత్మ యొక్క స్వరూపమే ప్రేమ. అంచేత ప్రేమ శిఖరాన్ని నువ్వు అందుకుంటే, ప్రేమ యొక్క శిఖరాన్ని నువ్వు అందుకుంటే నీకేం తెలుస్తుంది, నీకు జ్ఞానం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. మనం మనం మర్చిపోయి ఎప్పుడైనా ఏ మనిషి అయినా మనం ప్రేమించాము లైఫ్ లో, ఈ ప్రేమించామనుకున్న వాళ్ళది కూడా అది ఒక వ్యాపారం. మనకున్న దాంట్లో ఎవరికైనా ఎప్పుడైనా షేర్ చేసుకున్నావా? నీకుంటే నీకున్న దాంట్లో ఎవరికైనా ఏం ఇవ్వగలవు, కానీ నీకు ఏమి ఎవరికి ఇవ్వలేవు. నీకు జ్ఞానం ఉంటే ఇతరులకి జ్ఞానం ఇవ్వగలవు. నీకు సంపద ఉంటే ఇతరులతో నువ్వు షేర్ చేసుకోగలవు. నీకు ప్రేమ ఉంటే ఇతరులకు ప్రేమ పంచిపెట్టగలవు. నీకే లేని ఇతరులకు ఏమి ఇస్తావయ్యా? ఇంకా మనం ఎవరికైనా పంచిపెడితే అజ్ఞానం పంచిపెట్టాలి. మన దగ్గర ఉన్నది అదే కాబట్టి, లేదా అసూయి బోధించాలి. మన దగ్గర ఉన్నదే, మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వగలం, కానీ మన దగ్గర లేనిది ఇతరులకు ఇవ్వలేం. మన జీవితంలో కనీసం ఒక్కడిని ప్రేమించు స్వార్థం లేకుండా, స్వార్థరహితంగా జీవితంలో కనీసం ఒక్కడిని ప్రేమించండం. మనం నిష్కామ ప్రేమ లేదు మనలో అసలు. ఈ మధ్య విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను. అంతలోకి ఎక్కడి నుంచి ఎవరో ఆయనకు ఓట్లు వేశారంటే అక్కడి నుంచి చావు కవర్ వచ్చింది ఆయనకి. నాన్నగారు నాన్నగారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళుతున్నామంటే, వాళ్ళు ఓట్లు వేశారు మాకు, వాళ్ళ ఇంటికాడ ఎవరో చచ్చిపోయినట్టుగా చూడటానికి వెళ్ళాలని ఈ రాజకీయాల్లోకి వచ్చాక ఈ బాధ పడలేకపోతున్నాం. ఏం సానుభూతి చూడలేదు. ఈ రాజకీయాల్లోకి వచ్చాక ఈ బాధ పడలేకపోతున్నాం అండి. ఎవరు వాళ్ళు మాకు ఓట్లు వేశారండి, తీరా వెళ్ళకపోతే ఓట్లు వేసాము వెళ్ళలేదని వాళ్ళు అనుకుంటారు. ఈ రాజకీయాలు వచ్చాక ఎక్కడ సాగుస్తే అక్కడికి వెళ్ళవలసి వస్తున్నాం, ఇదంతా ఇష్టమే వెళ్ళటం లేదనుకోండి, వాళ్ళు ఏదో వెళ్ళ ఏదో అనుకుంటా వెళ్ళకపోతే అనుకో. అటువంటి ప్రేమలు వద్దంటారు. అటువంటి ప్రేమ వల్ల మీకు ఓట్లు పడవచ్చు, నోట్లు కూడా రావచ్చు, అని ఆత్మజ్ఞానం రాదని ఆ ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు. అది ఏమని చెప్పారండి, రాజకీయాల్లో ఉంటున్నాం మేము, హాలీలో మాకు ఓట్లు వేస్తున్నారు, ఎలక్షన్ లో క్యాన్ వర్క్ చేస్తున్నాం, అక్కడి నుంచి ఇప్పుడు ఏదో చావు కవర్ వచ్చింది మాకు, వెళ్ళకపోతే బాగుండదు. ఆ పరామర్శ ఎంత బాగుందో చూడండి. అయితే మీ దగ్గర ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, మీ దారిని మీరేంటండి, మా దారిని మేము పరామర్శకు వెళ్ళొస్తాం. అది ప్రేమే. మామూలుగా చూస్తే ఎలా అనిపిస్తుంది, అది ప్రేమే. ఆయన చెప్పింది కరెక్ట్ పిక్చర్. అది ఎమ్మెల్యే గారు చాలా కరెక్ట్ గా చెప్పారు ఆ విషయం. ఆ ఎక్స్ప్రెషన్ నేను చాలా ఆనందం కలిగిందండి. ఈ రాజకీయాల గురించి ఎలా తిరగవలసి వస్తున్నారు, అది నిష్కామ ప్రేమ కాదు. అదేంటది నిష్కామ ప్రేమ కాదు. ఇక్కడ భగవాన్ చెప్పి దేని గురించి చెప్తున్నారు, నిష్కామ ప్రేమ గురించి. నిష్కామ భక్తి, నిష్కామ ప్రేమ. ప్రహ్లాదుడి నిష్కామ భక్తి, మనకు భక్తి సకామ భక్తి. మనకి భక్తి వృత్తిగా భక్తి రాకుండా లేవు మనం. మన భక్తి సకామ భక్తి, ప్రహ్లాదుడి నిష్కామ భక్తి, మనకి సకామ భక్తి. ప్రేమ యొక్క శిఖరాన్ని అదే నుంచి విముక్తి లభిస్తుంది. అయ్యా నువ్వు సృష్టి అంతా ప్రేమించగలిగిన అంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించగలుగుతున్నావు. ఇంకోటి అసలు జ్ఞానం కలిగింది అనుకోండి, మనకి ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, ఒకసారి క్రియేషన్ అంతా ఎంబరాజ్ చేసుకోవాలి. మనకి ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, మొత్తం సృష్టి అంతా కౌగులించుకోవాలి. జ్ఞాని ప్రేమించకుండా ఉండలేడు, అజ్ఞాని కామించకుండా ఉండలేడు. జ్ఞాని ప్రేమించకుండా ఉండటం సాధ్యం కాదు. అసలు వాడి దగ్గర ఉన్నదే అది. వాడి స్వరూపమే ప్రేమ, వాడి స్వరూపమే శాంతి, వాడి స్వరూపమే కాంతి. అంటే నీకు ఆత్మానుభూతి కలిగితే నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. నీకు జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగితే నువ్వు ప్రేమించడం కోసం ప్రేమించడం కాదు, ప్రేమించకుండా ఉండలేవు నువ్వు. ఇతరులకు మంచి చెప్పకుండా ఉండలేవు నువ్వు. అదే భగవాన్ చెప్పారు, నేనే కనుక అజ్ఞానులు ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదని. నేనే కనుక జ్ఞానం అయితే బోధించడానికి ఇతరులు ఉండేవారు. అది ఏం చేసినా తనకు తానే చెప్పుకున్నట్టు, ఇంకా ఉద్ధరించడం అనే సమస్య లేదు అక్కడ. ఇప్పుడు నా చెవికి దాయం తగ్గట్టు నేను కట్టుకుంటాను, ఎవరైనా ఉద్ధరిస్తున్నాను అనుకుంటాను, ఏం చేయను అది. అలా జ్ఞానికి ఎలా ఉంటుందని సమాజం అంటే శరీరం కింద ఉంటుంది, అది అదర్శ అంటూ వేరు జ్ఞానికి ఎంత తానే, అది సపరేట్నెస్ వేరు అక్కడ. అక్కడ వ్యక్తి ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉండదు, యూనివర్సల్ కాన్షియస్నెస్. మీకు ఈగో వచ్చినప్పుడే సపరేట్నెస్ వస్తుంది. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఒక్కటే డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దేహం ఉండటానికి లేకపోవటానికి డిఫరెన్స్ కనపడదు వాడి జ్ఞాని. ఎవడు బ్రహ్మజ్ఞాని అంటే దేహం ఉండటానికి దేహం లేకపోవటానికి వాడికి ఏం డిఫరెన్స్ తెలియదు అది. వాడికి అమృతానుభవం వచ్చినట్టు భగవంతుని స్మరించడం వల్ల మనం తరిస్తాం, ఒడ్డుకు వస్తాం మనం అందరం కూడా. మనం ఆందోళన పడద్దు, అనుకరణ పనికిరాదు. ఇమిటేషన్ ఎప్పుడు వద్దు, ఇమిటేషన్ అనేది పిరికి వాళ్ళ లక్షణం. ఎవరి పద్ధతిలో వారు సాధన చేసుకోండి, మొత్తం మీద ఏదో రకమైన స్మరణ, ధ్యానం, విచారణ, ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన చేయకుండా మటుకు మీరు ఉండొద్దు. సాధన చేయటం వదిలేసాము మనం, మళ్ళీ అసత్యానికి దగ్గర పెడతా ఉంటాం, మళ్ళీ అనిత్యానికి దగ్గరికి పెడతా ఉంటాం, మళ్ళీ పునర్జన్మను పెంచుకుంటాం. పునర్జన్మను పెరిగిపోయి మనం ఇంకోటి అవసరమైన తలంపులు వస్తే ఎప్పుడు ఆ తలంపును కట్ చేయాలి, అక్కడికక్కడే కట్ చేయాలి, అక్కడికక్కడే కట్ చేయాలి. అసలు రమణ మహర్షి గారు మాట అన్నారు, ది బర్త్ ఆఫ్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్. పరిపూర్ణ శరణాగతి పొందిన వాడికి అక్కడ తలంపు వచ్చే అవకాశం లేదు. ది బర్త్ ఆఫ్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్. మనం తలంపు వచ్చాక మాట్లాడతాం, తలంపు వచ్చాక పని చేస్తాం. మనకు వచ్చి తలంపును బట్టి మన పని ఆధారపడి ఉంటుంది, మనకు వచ్చి తలంపును బట్టి మాట ఆధారపడి ఉంటుంది. అంటే తలంపును జాగ్రత్తగా అక్కడే కంట్రోల్ చేసుకోవాలి. తలంపు ఉదయించుకుని ఉంటే మంచిదే, కానీ ఉదయించిందంటే దాన్ని అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని విశ్రమిడికి విడిచిపెట్టకూడదు. రోగం రాకుండా చూసుకోవడం మంచిది. రోగం వస్తే దాన్ని నయం చేసుకోవడం అనేది సెకండరీ. అలాగే నీకు తలంపు రాకుండా చూసుకోవడం మంచిది. ఒకవేళ తలంపు వస్తే అది దాన్ని సంచలనం కంట్రోల్ చేసుకోవడం చూసుకో. నీకు కంట్రోల్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది, కానీ కంఫర్ట్ వల్ల రాదు. ఒకటి ఇంకా ముగింపు మాటలు చెప్తున్నాను, ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. లోపల ఈశ్వరుడు ఉన్నానని చెప్తున్నాడు. నమ్మిన వాడిది సొమ్ము, నమ్మని వాడిది దుమ్ము. మనం అందరం బైబిల్లో చెప్పినట్టు డౌట్ ఉంటాం, అసలు రోజుకో రకంగా ఉంటాం. భగవంతుడు ఉన్నాడని గుళ్ళో ఉన్నప్పుడు అనిపిస్తుంది, గోడ దాటే లేదు మనం లేదు, ఉన్నాడు ఉన్నాడు అనుకున్నాడు లేడేమో అని. అది లేడని మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే మనలో ఉన్న పాపం అనిపిస్తుంది. లోపల పాపం ఉన్నప్పుడు ఆస్తికి బుద్ధి రాదు మనకి. అక్కడ ఉన్నాడు లేడు భగవాన్ అంటారు, అడు ఉన్నాడో లేడో నువ్వు ఉన్నావు కదా అంటారు. ఆ నేను ఉన్నానన్నారు, ఆ ఉన్నాను నువ్వు నువ్వు ఉన్నావు అని అంటున్నారు కదా. వాడు ఎవడో తెలుసుకుని ఇదెవడో తెలిస్తే వాడు ఎవడో తెలుస్తాడు. ఇందుకు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. నువ్వు లేడనుకున్నావు ఉన్నాడు, ఉన్నాడు అనుకున్నావు ఉన్నాడు. నువ్వు నేను లేదనుకున్నది మాత్రమే ఉన్నాడు అక్కడికి పోవడం. అదే కృష్ణుడు గీతలు ఏం చెప్పాడంటే ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం లేదు, లేనిదానికి ఉండటం లేదు అని చెప్పి ఊరుకోలేదు. దిస్ ఈజ్ సత్యం అన్నాడు. ఇది నిశ్చయం అంటే ఈ విషయంలో మీకు సందేహం అక్కర్లేదు. ఇది ఫుల్ బెంచ్ తీర్పు, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ డెసిషన్. మీకు దేహం తెలుస్తా, అందరికీ తలవిషాభం, ఆస్తులు లేకపోయినా అందరికీ తలవిషాభం ఉంది. మనకి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, ఆస్తులు లేకపోయినా అందరికీ తలవ శరీరం ఉంది. శవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? అందరికీ తలవిషాభం ఉంది. ఆ శవానికి ఒక పేరు ఒకటి ఉంది. శవం వచ్చాక ముందు శవం వస్తుంది, తర్వాత పేరు పెడతారు. వ్యవహారానికి ఏదో పేరు ఉండాలి కదా. ఎవరు చెప్పిన పేరు మందనుకుని ఆ పేరేసి తిరగటం కూడాను. మీకు లోపల భగవంతుడు తెలియపోయినా మనస్సు తెలుస్తుంది. మనసు తెలుస్తుంది కదా, మనకు శరీరం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. మనకి ఏ తలంపులు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి, ఇష్టాలు వస్తున్నాయి, అయిష్టాలు వస్తున్నాయి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నువ్వు కొండ గుర్తు కోసం చెప్తున్నాను. ఎంతకాలం అయితే ఇష్టాయిష్టాలు మనకు ఉంటాయో, ఎంతకాలం అయితే మనకు కామక్రోధాలు ఉంటాయో, ఎంతకాలం అయితే మనకు రాగద్వేషాలు ఉంటాయో, అంతకాలం ఆ జీవుడికి శరీరం రాకుండా ఉండదు. అదే పునరుజ్జనం. ఇందులో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, వాడు ధనవంతుడైనా, పేదవాడైనా, పండితుడైనా, పామరుడైనా, ఇష్టాయిష్టాలు ఉన్నవాడు, రాగద్వేషాలు ఉన్నవాడు, కామక్రోధాలు ఉన్నవాడు, శరీరం లేకుండా ఉండలేదు, శరీరం వచ్చి చేరుతుంది, అదే పునర్జన్మం. ఇవన్నీ జీవలక్షణాలు. ఇవన్నీ మీకు జీవలక్షణాలు ఉన్నప్పుడు పునర్జన్మ లేకుండా ఆగదు, వచ్చి చేరుతుంది. ప్రకృతి వల్ల వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు రీబర్త్ వచ్చేస్తుంది. అంటే ఈ జీవుడు ఇష్టాయిష్టాలు వాడు శరీరం బాడీ లేకుండా ఉండలేదు, కనుక బాడీ వస్తుంది వాడు. సరే ఇప్పుడు ఎందుకంటే మనకు శరీరం ఉంది. శరీరం ఎవరిదంటే నాదని మీరు చెబుతున్నారు కదా. మన అందరికీ శరీరం ఉందని తెలియడానికి భగవంతుడు చదవక్కర్లేదు. మనకి తెలియని విషయం చెప్పడానికి శాస్త్రం. పూర్వంగా ఏదో ఉందండి, నాకు కనిపించడం లేదు. నీకు కనిపించడం లేదు కాబట్టి అక్కడ ఉందని చెప్పడానికే శాస్త్రం. ఈ శరీరం ఉందని చెప్పడానికి శాస్త్రం అక్కర్లేదు. నీకు దేహం ఒకటి ఉంది, మనస్సు అందరికీ ఉందా లేదా? అందరికీ తెలవ మనస్సు. ఈ మనస్సే మనకు శిక్ష. ఇతరులు ఎవరో మనల్ని శిక్షించక్కర్లే, ఎవడ మనస్సు వాడికి శిక్ష. ఈ రెండు మనకు తెలుస్తుంది. మనస్సు ఒకటి తెలుస్తుంది, శరీరం ఒకటి తెలుస్తుంది. ఇక్కడ రమణ మహర్షి గారు చిన్న వాక్యం చెప్తారు. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక సత్యం ఉంది. అది పుట్టుక చావులతో దానికి సంబంధం లేదు, పుట్టుక చావులతో సంబంధం లేదు. అది స్వతంత్రంగా ఉండదు. అది ఎలా ఉంది? అస్వతంత్రమైంది కదా, స్వతంత్రంగా ఉంది. అది లోకం ఉన్నా దేహం ఉన్నా, దేహం లేకపోయినా లోకం ఉన్నా, లోకం లేకపోయినా పంచభూతాలు ఉన్నా పంచభూతాలు లేకపోయినా అది స్వతంతంగా ఉంది. ఏది? లోపల వస్తు. దాని స్వరూపమే జ్ఞానం అని ఉపనిషత్తు చెప్తాను కదా. దాని స్వరూపమే ఉండటం అని, దాని స్వరూపమే ఆనందం అని, దాని స్వరూపమే జ్ఞానం అని, దాని స్వరూపమే శాంతి అని చెప్తాను. అది నీ హృదయంలో ఉంది. నీకు అది తెలియదు. నీకు తెలియటలేదు కానీ ఉంది. కానీ ఏ రెండు నీకు తెలుస్తున్నాయి? శరీరం కూడా తెలుస్తుంది, మనస్సు కూడా తెలుస్తుంది. ఆయన మనకు బోధించింది ఏంటంటే, నీకు తెలియని విషయం ఒకటి హృదయంలో ఉంది, ఉండటం ఉంది, ఉండటం ఉండటమే. అది ఎలా ఉండాలో అలాగే ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా లేదు. అది ఎలా ఉండాలో అది అలాగే ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా లేదు. ఆ ఉన్నదేమో ఉంది కదా లోపల, పరమార్థం ఒకటి ఉంది. పిండి లోపల పిండి ఉంది, పరమార్థం ఉంది, రక్తం అక్కడ ఉంది, లోపల ఆనందం ఉండవయ్యా. ఇవన్నీ హృదయంలో ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు, పెరుగు సముద్రం, పురాణాల్లో చెప్పినటువంటి పెరుగు సముద్రం కాదు. అది ఆనంద సముద్రం, శాంతి సముద్రం, కాంతి సముద్రం. నీ హృదయంలో ఉంది ఆనంద సముద్రం. అది ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు. నీ హృదయంలో ఆనంద సముద్రం ఉంది. ఆనంద సముద్రాన్ని, ఆనంద సముద్రంలో నువ్వు ఐక్యం అవ్వడం కోసం, ఆనంద సముద్రంలో నువ్వు ములగటం కోసం, ఆనందం నీకు స్వరూపంగా వ్యక్తం అవ్వడం కోసం మ్యాగ్జిమం నీ శరీరాన్ని మనస్సును ఉపయోగించు. దానికోసం అన్నం తిను. నువ్వు అన్నం తిను, నువ్వు భోజనం చెయ్యి, భోజనం చెయ్యి, అన్నం తిని దేనికోసం తిను? నీ బాడీని మెయింటైన్ చేసుకో, నీ బాడీని మెయింటైన్ చేసుకో. నువ్వు నీ శరీరాన్ని, నీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కాపాడుకో. ఆరోగ్యం కోసం ఆరోగ్యం కాపాడుకోవడం కాదు, నీ శారీరక ఆరోగ్యం కాపాడుకో, నీకు మానసిక ఆరోగ్యం కాపాడుకో. ఫిజికల్ హెల్త్ అవసరమే, మెంటల్ హెల్త్ అవసరమే. దేనికోసము అని? దేనికోసం అంటే నువ్వు అమృతానుభవం పొందడం కోసం. నీ శరీరం శ్మశానంలోకి వెళ్ళకముందే, ఆ చివరి శ్వాస విడిచిపెట్టకముందే నీ అమృతానుభవం పొందడం కోసం, మ్యాక్సిమం సాధన కోసం నీ శరీరాన్ని, నీ మనస్సుని అట్లా జాగ్రత్తగా ఉపయోగించుకుని అమృతానుభవం పొందు. ఇది పొందకుండా నేను ఏదో సాధించాను, అక్కడేదో సాధించాను, ఇక్కడేదో సాధించానంటే అవన్నీ వ్యవహారిక సత్యాలు. అది శరీరం అంటే నిజము, అవి నువ్వు సాధించిన విషయాలు కూడా అంతే నిజం. అదే కృష్ణుడు చేస్తుంది, నువ్వు అహంభావ రహితుని కానివాడు, మమకార రహితుని కానివాడు, శాంతి సాగరంలో ఐక్యం అవడానికి అవకాశం లేదు. దేనికి? నేను గురువు ఎవడైనా, నీ మతం ఎవడైనా, అహంకార రహితుని కాని వాడికి, మమకార రహితుని కాని వాడికి శాంతి సాగరంలో ఐక్యమయ్యే అవకాశం లేదు. దేనికి? హోప్యత. అంటే నువ్వు అహంకార రహిత స్థితిని పొందడానికి, ఆ మమకార రహిత స్థితిని పొందడానికి ఈ రెండు ఉపయోగించుకో. ఏ రెండుని? ఏమైన బాడీని ఉపయోగించుకో, ఏమైనా మైండ్ ని ఉపయోగించుకో. ఈ రెండింటిని సాధన కోసం రెండు మాధ్యమం ఉపయోగించుకుని నువ్వు అమృతానుభవం పొందు. నువ్వు ఆత్మసింహాసనాన్ని సాధనం చేసుకో. ఆత్మసింహాసనం ఎక్కడ ఉందో లోపలగా, బయట ఏం లేదు, నీకు ఉన్నదాని వల్ల కనిపిస్తుంది. ఉన్నదంతా ఇక్కడ ఉంది. నువ్వు పొందవలసింది ఇక్కడ ఉంది. నువ్వు చేరుకోవలసింది ఇక్కడే. హృదయ గుహలో చేరుకోవాలి. ఈశ్వరుడు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, అంతర్యాముడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడు 100% సత్యం. బయట నీ కనిపించే దేవతలు ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. అవి కుందోటి కొమ్ములు కాదు, వ్యవహారిక సత్యాలే. నీ శరీరం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, నీ లోకం ఎంత నిజమో, దేవతలు కూడా అంతే నిజం. కానీ నిజమైన దేవుడు, ఆ ట్రూ గాడ్ ఎక్కడ ఉన్నాడు? నువ్వు నియమించేవాడు, నువ్వు కంట్రోల్ చేసేవాడు, నీ ప్రభువు, నీ యజమాని, నీ భర్త, నీ స్వామి ఎక్కడే ఉన్నాడు? ఆయన హృదయంలో ఉన్నాడు. ఆ స్వామిని నువ్వు తెలుసుకోవడం కోసం, ఆ స్వామిలో నువ్వు ఐక్యం అవడం కోసం, ఆ స్వామి యొక్క స్వరూపం పొందడం కోసం నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ మ్యాగ్జిని ఉపయోగించి తరించమని ఇది రమణభావం. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. రమణ మహర్షి గారు అక్షర మండమాలు ఏమని చెప్పారంటే, నాలో ఏమైనా లోపాలుంటే, నా ముక్కు వంకరగా ఉంటే నీ ముక్కు వంకరగా ఉందని నేను ఆచ్ఛాదించకు. అలా ఆచ్ఛాదించడం మానేసి నా ముక్కులో వంకర ఉంటే నిదానం చేసి నన్ను ఆశ్చర్యించి నువ్వు ఆలింగనం చేసుకోమని చెప్తాను. నువ్వు ఎక్స్రే చేసి పని కాదు, డాక్టర్ చేసి పని కూడా నేను చేసి. ఎక్స్రే ఏం చేస్తున్నా, మన ముక్కులో వంకర ఉంటే వంకర అని చెప్పి వంచేస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడు, వంకర ఎలా నిదానం చేయాలో చూస్తాడు. నువ్వు అరుణాచలేస్తాడు, నువ్వు ఎక్స్రే చేసి పని చేసి ఎదురవుతూ డాక్టర్ చేసి పని కూడా నీలో కూడా చెయ్యి. నాలో ఏమైనా లోపాలు ఉన్నాయనుకో, నీలో పలైన లోపం ఉంది నీటిగా నానవద్దు. ఆ లోపం ఏంటి, నేను ఎలా విడుదల చెయ్యాలి, ఆ ప్రక్రియ కూడా నీవే తీసేసి, ఆ సాధన చేసే శక్తిని కూడా నువ్వే ప్రసాదించి, ఆ లోపాల నుంచి విడుదల చేసి, లోపాల నుంచి విడుదల పొందడానికి కూడా శక్తిని ఇచ్చి నేను అనుగ్రహించవయ్యా. అంతేకాని నువ్వు ఏదో లోపం ఉంటే ఆ మాత్రం ఎక్స్రే చేస్తావు, నేను చెయ్యక్కర్లేదు. ఎక్స్రే పని కాదు నువ్వు చేసి, డాక్టర్ చేసే పని కూడా నువ్వు చెయ్యాలి అయ్యా. నా క్రిందిగత ఏమైనా లేయర్ లైఫ్ నుంచి నేను విడుదల చెయ్యి, హయ్యర్ లైఫ్ లోకి నన్ను తీసుకెళ్ళి, లోయర్ లైఫ్ నుంచి నన్ను విడుదల చెయ్యి. ఆ విడుదల చేసే శక్తిని కూడా నువ్వు ప్రసాదించు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల. ఒకసారి మనకు రాంగ్ థింకింగ్ ఉంటుంది, రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతాడు స్పీడ్గా. ఎంత స్పీడ్గా ఉన్నా రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తే డెస్టినేషన్ కి వెళ్ళాడు. అబ్రహాం లింకన్ అన్నాడు, ఐ విల్ సో వాకర్, నేను అందరిలాగా పర్యటన వెళ్ళాను. లింకన్ అంటాడు ఈ మాట, ఐ విల్ సో వాకర్, నేను నిన్నగా నాడు వస్తాను, కంగారు పనులు స్లోగా వెళ్తాను, స్టడీగా వెళ్తాను, కానీ రైట్ డైరెక్షన్ విడిచిపెట్టను అన్నాడు. ఐ విల్ సో వాకర్, నాకు పరిగెత్తి అలవాటు లేదు, స్లోగా వెళతాను. ఆయన అనేక సార్లు ఓడిపోయి చివరికి అమెరికా ప్రశ్నించడం వెళ్ళాడు. ఏంటి రోజు ఈసారి ఓడిపోతాను, ఓడిపోయిన దండ పెట్టుకుంటాడు. లింకన్ ఏమన్నాడంటే, నాకు ఓడిపోవడం నాకు అలవాటు అయిపోయింది, ఓడించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది అన్నాడు. అనేక సార్లు ఓడిపోయి ఓడిపోయి చివరికి అమెరికా ప్రశ్నించాడు. ఓడిపోతే తన మీద ప్రజలు తిడతారు, వాళ్ళకి ఓటు వేసిన కూడా చేత కదా. ఆయన అలా చిచ్చివాడు కదా, వాళ్ళు అలవాటు ఆగి నా అలవాటు నాకు, నాకు పోటీ పెట్టడం అలవాటు అయిపోయింది, వాళ్ళకి ఓడించడం అలవాటు అయింది. అలాగే ప్రజలను ఎప్పుడు ప్రేమించడం మానలేదు, అది ప్రేమ అంటే. అని చివరికి అనేక సార్లు జీవితం అనేసారి ఎలక్షన్ ఓడిపోయాడు, చాలా మంది తెలియజేస్తాం. చివరికి ప్రశ్నించాడు అమెరికా ప్రశ్నించాడు మీకు. ఆయన అన్నాడు, ఐ స్లో వాకర్, నేను రైట్ డైరెక్షన్ లో ఉంటాను, నేను డైరెక్షన్ చూసుకుంటాను, అదే నాకు పరిగణ చూసిన అలవాట్లేదు. ఆయన స్లో వాకర్, నేను స్లోగానే వెళతాను, చెడుగానే వెళతాను, కానీ నేను ఉన్న మార్గం నడిపిస్తే అది రైట్ డెస్టినేషన్, అది డెస్టినేషన్ వెళుతుందని నేను చూసుకుంటాను, కానీ స్లోగానే నడుపుతాను. అలాగే ఆ సిద్ధాంతం మనకు కూడా వస్తుంది. అసలు మనం వెళ్ళింది ఎక్కడికి, మనం చేరుకోవాల్సింది ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, అది డెస్టినేషన్ మనం పొందవలసింది ఏంటి, మనం పొందవలసింది ఎక్కడ ఉంది, అసలు అది మనం రాంగ్ థింకింగ్. మళ్ళీ రాంగ్ థింకింగ్ ఎంతవరకు ఉంది భగవంతుని ప్రార్థించాలి. ఒకసారి రాంగ్ థింకింగ్ ఉంటాం, రైట్గా తిరిగి చేస్తున్నాం అనుకుంటాం, అది భగవంతుని ప్రార్థిస్తే ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఈ రాంగ్ థింకింగ్ మనకు ఎత్తి చూపించాయి. ఇది ఇదే రాంగ్ థింకింగ్ అని మన కళ్ళకి చూపించి అందులోంచి మనం ఎలిమినేట్ చేస్తే రాంగ్ థింకింగ్ నుంచి మనం రైట్ థింకింగ్ లో రైట్ డైరెక్షన్ లో ఏర్పాటు చేస్తాడు. అది కొన్ని తీసుకెళ్ళి గొప్ప లేకపోతే జరగదు. జీవుడి డిక్షనరీలో అసాధ్యం ఉంది, కానీ భగవంతుడి డిక్షనరీలో అసాధ్యం లేదు. ప్రతి అసాధ్యం కూడా సాధ్యం చేయగలడు, వాడే తీసుకోవాలంటే వాడది. ఒక నాస్తికుడు ఆస్తికుడు కూర్చున్నాడటండి, వాళ్ళ దగ్గరికి నారదుడు వచ్చాడు, కథ చెప్తారు. నారదుని అడిగారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అంటే, నేను భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నా అన్నాడు. ఈ నాస్తికుడు అన్నట్టు భగవంతుడు ఏం చేస్తున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడంటే అప్పుడు చెప్పవచ్చండి, ఎవడు నారదుడు చెప్పాడు, పూజ దగ్గరలోంచి ఏడు నుంచి వేస్తున్నాడు, పూజ దగ్గరలోంచి ఏడు చెప్తాడు, అది ఎవడో చెప్తాడే, ఆ దేవుడు పెట్టాడు, ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు, ఓ ఉన్నాడు అనుకుంటే పెట్టాడని తెలుస్తాను కదా, నేను చేసిన దాన్ని బట్టి ఈ రోజు వాడు అనుమాటండి. ఆస్తికుడు అంటే ఆలోచనలో చూడండి, ఆలోచనలో నాస్తికుడికి ఆస్తికుడికి అంత తేడా ఉంది. ఆస్తికుడు అన్నాడు, వీరి దగ్గరలోంచి ఏడు నుంచి జీవుడికి సాధ్యం కాదు, దేవుడికి దేవుడికి సాధ్యము, జీవుడికి సాధ్యం కాని పనులన్నీ కూడా దేవుడు చేయగలని చెప్పడానికి ఆ పని చేస్తున్నాడని ఆస్తికుడు. ఒకవేళ విషయానికి నాస్తికుడు ఒక రకంగా చూస్తున్నాడు ఆస్తికుడు. అంటే ఈ కథ యొక్క అర్థం ఏంటంటే, భగవంతుడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలడు, భగవంతుడు దశరంలో ఏది అసాధ్యమంటు లేదు, ప్రతిదీ సాధ్యం, అదే నేను మీకు పనికిరాదు. భగవంతుడు మీకు ఏమైనా అవకాశాలు ఇచ్చాడనుకోండి, మీ మైండ్ కంట్రోల్ ఉన్నా లేకపోతే మీ చుట్టూరు కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, అవి చూసి మీరు వినయాన్ని పాలిస్తుంది, అవి నేను ఇప్పుడు రాకూడదు. శంకరాచార్య వారు ఇష్టం శాస్త్రం చేసి ఒక మాట చెప్తాడు, స్వామి నా ముఖంలో నా మనసులో కానీ నా ముఖంలో కానీ ఇప్పుడు అవినీ రాకుండా ఇష్టం ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు ఫలానికి ఎలా వెళ్ళకుండా అలా మనస్సు ఎవరికైతే వెళ్ళి ఉందో వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అనుగుణ మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ విజృంభిస్తున్న మనస్సుకి ఆత్మజ్ఞానం కలగదు. సత్వగుణంలోని వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ రజగుణం వాడికి కలగదు. అంటే మనం అవినీ రాకుండా చూస్తే భగవంతుడు మీకేమైనా కొన్ని సదుపాయాలు వేస్తాం, అన్ని బాగుండొచ్చు, అన్ని పరిస్థితులు మీకు బాగుండొచ్చు అంత మాత్రం చేసి మీరు ఎన్ని నిజం కాదు. మేము దృష్టిని పాసావు మన శరీరమే ఉండదు, ఎప్పుడు మీ శరీరానికి కొన్ని కంఫర్ట్ ఎంత కాలం ఉంటాయి. మీకు ఏమైనా కంఫర్ట్ ఇస్తుంది అనుకోండి, భాగం వస్తుంది అనుకోండి, భాగం ఎంతసేపు ఉంటుంది అది ఉండదు. అదే వాల్మీకి చెప్తాడు రామాయణం, నటిని చూసేది సార్ బెస్ట్, నటిని చూస్తూ మద్రాస సామ్రాజ్యం అంతరించిపోయింది, ఆంధ్ర సామ్రాజ్యం అంతరించిపోయింది, ఎన్నో సామ్రాజ్యాలు అంతరించిపోయింది. మన శరీరం ఎంతసేపు ఉంటుంది, మన శరీరం భోగాలు ఎంతసేపు ఉంటుంది, మీకు ఎన్ని భోగాలు అనేవి చూసి మర్చిపోకండి. మీ ప్రారంభాన్ని బట్టి వచ్చి మీ శరీరాన్ని బట్టి రాలేదు, అందుకే మనం అది నేను రాకుండా చూసుకోవాలి, ఎప్పుడు వినయాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే వినయం ఉందో అప్పుడే జ్ఞానం వస్తుంది. అవినీతి అజ్ఞానం, వినయమైనటువంటి జ్ఞానం. నేను ముఖం చూస్తే చాలా అలాగా నాకు ఆనందం కాదు, ఆ ముఖాన్ని చూస్తే నేను రాను, మోక్షం కూడా వస్తుంది మనకి. ఎందుకంటే ఆ మోక్ష రాదు, ఆ ముఖం అంత వినయంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద అది పొలికి ప్రాడుకుంటుంది, కొన్ని కొన్ని ఆ జ్ఞాన సంపద కలిసి మనం చేస్తుంటే మనం ఆ జ్ఞానం ఎంటనే ఇమీడియట్గా మనకి జ్ఞానం రాకపోయినా ఆ జిజ్ఞాస వచ్చేస్తుంది, ఓహో వారిలాగ మనం కూడా జ్ఞానం సంపాదించి అని వెంటనే జ్ఞానం రాకపోయినా జిజ్ఞాస మటుకు వెంటనే వస్తుంది మనకి. కొన్ని ముఖాన్ని చూస్తుంటే ఆనందం శాంతి, మన సాధనతో నిమిషం లేకుండా ముఖాన్ని తీసుకునే శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అమాయకమైన నేత్రాలు, అదే ఆ నేత్రాల్లో కపటం కనపడదు, ఈర్పు కనపడదు, రోగం కనపడదు, ఉత్సాహిస్తాడు కనపడదు, ప్రశాంతంగా ఉంటాయి. ఆ కళ్ళు పట్టిస్తూ ఉంటాయి మనకి వేసిన వాడు దేవుడు. ఆ నేత్రాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది, వీళ్ళు ఇరవైలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ నేత్రాలు దేవుళ్ళు ఉంటాయి. కొంతమంది సత్పురుషులు ఎలా ఉంటారంటే
లోపల వెళ్తే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, బయటకు వస్తే లోపల నాన్న మనకు తీసిస్తాం. వీళ్ళు సత్యం పట్టించి ఎలా ఉంటారంటే, లోపలికి వెళ్తే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా, బయటకు వచ్చారనుకోండి అది ఉన్నదాన్ని మనకు తీసిస్తూ ఉంటారు. లోపలికి వెళ్తే ఆనందం, బయటకు వస్తే ఆనందం. లోపలికి వెళ్తే వాళ్ళు ఎవరో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, బయటకు వస్తే ఆ లోపలి మనకి చూపిస్తూ ఉంటారు. లోపలికి వెళ్తే ఆనందం, బయటకు వస్తే ఆనందం. లోపలికి వెళ్తే శాంతి, బయటకు వస్తే శాంతి. లోపలికి వెళ్తే సుఖం, బయటకు వస్తే సుఖం. ఎడి చూసినా సుఖము, ఎడి చూసిన ఆనందం, ఎడి చూసిన శాంతి. కళ్ళు మూస్తే శాంతి, కళ్ళు తెలిస్తే శాంతి. కళ్ళు మూస్తే ఆనందం, కళ్ళు తెలిస్తే ఆనందం. కళ్ళు మూస్తే ఆనందం, వాళ్ళేమి ఆనందం అనుభవం చేస్తాను. కళ్ళు చూస్తే వాళ్ళ ఆనందం మనకు చూపిస్తాం. వాళ్ళు చూడాలంటే ఆ ముఖాలు చూస్తానంటే మనకి జిజ్ఞాస కలుగుతుంది, విముక్తత్వం కలుగుతుంది. మనం కూడా మోక్షం కలపాలనేటువంటి విముక్తత్వం కలుగుతుంది. కానీ కనీసం ఏదో ఉండదు ఇక్కడ, మీరు ఇక్కడ లేకపోతే వాళ్ళంత ఆనందంగా ఎలా ఉంటారు? వాళ్ళ లోపల ఏదో ఏదో ఉంది, లేకపోతే అంత ఆనందంగా ఉండలేరు. అంటే జ్ఞానంగా వాళ్ళు ఉండలేరు. వాళ్ళ లోపల మన లోపల ఏదో ఉంది, మనం ఏదో ఉంది, మన అనంతర జీవితం కూడా ఉంది. ఏదో ఉంది సొంతం మనం తెలియకపోయిన లోపల ఏదో ఉందని ఆ లోపలం వచ్చి స్పిరిస్తుంది. ఎవరిని కొంతమంది మహత్వంగా చూస్తారు. అంతేత సజ్జన సాంగత్యం అన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుందని చెప్పి చేస్తారు. ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోవడానికి అందరికీ వెళ్ళిపోతుంది. అలాగే ఐన్స్టైన్ చెప్తాడు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఫిజిక్స్ చెప్తాడు, ఏమి సంపార్జన కోసం అంతైతే దీని యొక్క అంచు దాకా. ఓం నమ నారాయణ 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 అంటే అది వ్యక్తి మీరు అనుకోస్తుంది, అది ఎలా ఇబ్బంది లేదు కానీ అంతం కాదు. నారాయణ నారాయణ ఓం నమ నారాయణ అంటే భగవంతుడి శరీరం చేయగలగండి, శరీరం లేకుండా ఉండగలదు, రెండు సమానాలు. ఓం నమో నారాయణాయ నారాయణాయ మొత్తం అంటే అనుకోలేకపోతే నాలుగు స్థలంలో సరిపోతాయి. నారాయణ 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 మీరు సాక్షిగా సీతిగా ఉంటే జరుగుతుంటే సరిపోతుంది. నారాయణ 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 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ. అంటే మీరు మంత్రం చేస్తున్నారనుకోండి, మీరు మంత్రం చేస్తుంటే ఇతర తరంకి మీకు రావటం తగ్గిపోతుంది. అది మీరు రాజు ఆరోగ్య కారోజు ఈశ్వర స్థాయి సాగిపోతారు. ఈశ్వర స్థాయి సాగిపోతే ఆరోగ్య కారోజు పూరితో అవుతూ ఉంటారు, పవిత్రులు అవుతారు. నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే ఇంటర్నల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక వాక్యం చెప్పి ముగిస్తున్నాను. ఒకసారి రమణమూర్తి గారు అడిగారు, నాకు జ్ఞానం కావాలంటే మీ దయ ఉండాలి. ఎవరి దయ్యాలో నాకు జ్ఞానం కలిగిందో వారి దయ్యాల్లో మీకు కూడా కాదు. అంటే నన్ను అనుగ్రహించేది అక్కడ, మిమ్మల్ని అనుగ్రహించేవాడు ఇంకొకటి కాదు. ఎవరి అనుగ్రహంలో నాకు జ్ఞానం కలిగిందో వారి అనుగ్రహంలో మీకు కూడా జ్ఞానం కలిగింది. జ్ఞానానికి అందరూ వారసులు, కానీ సహృదయం ఉండాలి. సద్బుద్ధం సహృద